జై మహాకాల్. ఇది December 25, 2004 రాత్రి 9 గంటలకు సహ్యాద్రిలో జరిగిన క్వశ్చన్ ఆన్సర్ సెషన్. జై జై మహాకాల్.
శిరస్సు తైలంలో దాని యొక్క అర్థం సరి
మిషన్ ఆర్కే శిరస్సు మీద ఉన్నటువంటి దాన్ని శంబాల శక్తి అంటాం మనం. సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. సంకల్ప శక్తి అన్నా ఇచ్ఛాశక్తి అన్నా ఒకటే. ద విల్, సంకల్పము. మనం పుట్టాము అనేటటువంటి దానికి వెనకాతలో ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఉన్నంత వరకు మీ ఇంద్రియాలు పనిచేసిపోయినా కూడా మీరు బతికే ఉంటారు. అమెరికాలో అక్కడ 40 ఏళ్ళబట్టి, 50 ఏళ్ళబట్టి, 60 ఏళ్ళబట్టి కూడా కోమాలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కోమా అంటే మీకు తెలుసు కదా, ఏ ఇంద్రియం పనిచేయదు కానీ బతుకున్నారు. ఇది సంకల్ప శక్తి అంటే. ఆ సంకల్ప శక్తి ఉన్నంత వరకు మనం బతికుంటాం. ఆ సంకల్ప శక్తి ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతుందో, ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది మహనీయులు, ఎంతమంది గురువులు ఉన్నా కూడా మీ భౌతిక శరీరాన్ని రక్షించలేరు. మృత్యువు అనేటటువంటిది కేవలం భౌతిక శరీరానికి ఉంటుంది తప్ప మిగతా 4 శరీరాలకి మృత్యువు లేదు అన్నది గుర్తుంచుకోండి. ఇంకా ఈ శంబాల శక్తి ఏంటి అంటే, మన జిజీవిష అంటారు పూజ్య గురుదేవులు శ్రీరామ్ శర్మాచార్య. జిజీవిష అంటే జీవించి ఉండాలి అనేటటువంటి సంకల్పం. ఈనాడు ఆ జీవించి ఉండాలి అనేటటువంటి సంకల్పము మర్చిపోయాం మనం. ఈ ఆత్మహత్యలన్నీ కూడా దాని యొక్క ఆధ్యాత్మిక కారణాలు తెలుసుకుంటే, మనం వైజ్ఞానిక ఆధ్యాత్మికత యొక్క కారణాలు మనం తెలుసుకుంటే, అది మనిషి చేసేటటువంటి మూర్ఖత్వం అని అర్థం అవుతుంది మనకి. ఆత్మహత్య మహాపాతకం అనేది ఎందుకు అంటే, విల్ టు లివ్ అనేది ఆత్మది. ఆ ఆత్మ నిర్మించుకున్నటువంటి ఈ శరీరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ యొక్క సంకల్పంతో దాన్ని వదులుకునేటటువంటి హక్కు నీకు లేదు. ఆ ఆత్మ యొక్క శక్తి ఆ శిరస్సు పైన ఉన్నటువంటి ఆ జ్యోతి పైనుంచి దిగుతూ ఉంటుంది. దాన్ని సీక్రెట్ డాక్షన్ లో అంటే విదేశీయులు దాన్ని శంబాల అంటాం. మన దుర్గా సప్త స్థితిలో దాన్ని కళాపి గ్రామము అన్నాం. కొన్ని పుస్తకాల్లో దాన్ని శ్వేతద్వీపము అంటాం. ఇవన్నీ కూడా మనలో ఉండేటటువంటి జీవించాలి అనేటటువంటి కోరిక. ఆ జీవించాలి అనేటటువంటి కోరిక ఉన్నాక మిగతా అన్ని పైకి వస్తూ ఉంటాయి. మిగతా మీరు ఏం చేయదలుచుకున్నా, ఏం చేయదలుచుకున్నా దానికి బేసిస్ ఏంటి అంటే జీవించాలి అనేటటువంటి కోరిక. అర్థమైందా? అంతే, ఆ శక్తి ఏంటి అంటే మనలో జీవించాలి అనేటటువంటి ఆ కోరిక. ఆ జీవించాలి అనేటటువంటి కోరికని కనుక మనం పట్టుకోగలిగితే సహస్రాల సిద్ధి అంటాం మనం. సహస్రాల సిద్ధి అంటే జీవించాలి అనేటటువంటి కోరిక. ఓకే, గుడ్. నెక్స్ట్,
ఆర్కే మిషన్తో 4 మంది 20 రోజులు మాత్రమే
ఈ జన్మలో.
ఈరోజు రాత్రి నేను మా 9 గంటలకు ఫోన్ చేస్తుంటే మా మిస్సెస్ చెప్పింది, మన ఇంటి పక్కన మిషన్ ఆర్కే బోర్డు ఉందని. జనరల్ గా ఈ టైంలో డిస్టర్బ్ చేయడం బాగుండదు అనుకోని కూడా వెళ్ళొద్దాం అనుకున్నాను. మా మిస్సెస్ వద్దండి, అయినా వెళ్ళా. మదందర్ గారి ఇంటికి వెళ్ళా మా పక్కింది. నేను క్యాజువల్ గా అడిగాను, ఏం సార్ బోర్డు ఏదో పెట్టారు, ఎవరితో నాకు అంతకుముందు పరిచయం కూడా లేదు. దాని గురించి చెప్పారు, కొన్ని విషయాలు మాట్లాడాను. శ్వాస మహావిజ్ఞాన్ అనే ఒక వాల్యూమ్ నెంబర్ 1 నాకు అక్కడ కనపడింది. దాంట్లో ఏముందో నాకు తెలియదు. మాటల మధ్యలో శ్వాస మీద ధ్యాస వల్ల మనము మైండ్ పొందొచ్చు అని ఒక్క భావన మా ఇద్దరి మధ్యలో వచ్చింది. ఆ పుస్తకం తీసుకొస్తాం, అదే రోజు రాత్రి 2 80 పేజీలు చదవడం జరిగింది. ఫస్ట్ ఇంట్రాక్షన్ ప్రశ్న కొంచెం పెద్దగా ఉంటుంది
సార్.
తర్వాత వెంటనే నేను మళ్ళీ ఇదంద్ర గారింటికి రావటం సార్, మన కాలనీలో సత్సంగ్ ఒకటి ఏర్పరుద్దాం, ఆర్కే మిషన్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు, తెలియజెప్పే ప్రయత్నం చేద్దామని అనుకున్నా. పెద్దగా గుడికి పోయేవాడిని కాను, బయటకు పోయేటప్పుడు దేవుడికి కూడా దండం పెట్టుకునేవాడిని కూడా కాను. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను నేను. అట్లానే భక్తి అని కాదు, ఎప్పుడో ఒకసారి దీపం వెలిగిస్తుంటే అది కూడా కంటిన్యూస్ గా వెలిగిస్తున్నాం. పుస్తకం నన్ను మార్చింది, శ్వాస మహావిజ్ఞానం మొదటి వాల్యూమ్. రవీంద్ర గారు అన్నారు, మంచిది కరీం గారు మీకు పరిచయాలు ఉన్నాయి కదా, ఇక్కడ 4 ఏర్పాటు చేద్దాం. కాబట్టి రోజు మొదటి ఆదివారం 25 వచ్చారు, తర్వాత మళ్ళీ ఒక 25 వచ్చారు, 4 ఆదివారాలు గడిపాము. మీరు సత్త సందర్భంగా మీరు ఇంట్రడక్టరీ స్పీచ్ ఇచ్చారు, ఆ స్పీచ్ కూడా చూశాను, కొంత ఇన్స్పైర్ అయ్యా. ఎందుకు చేశానో మరి, నేను ఇళ్ళకి ఎందుకు తిరిగానో నాకు తెలియదు, జనాలు ఎందుకు వచ్చారో తెలియదు, ఏ శక్తి నన్ను నడిపిస్తుందో కూడా నాకు తెలుసు. తర్వాత సంకల్ప పత్రండి, వీటిని మనం ఫిలప్ చేయించాలి జనాల చేత. సెకండ్ సాటర్డే సండే వచ్చింది కదా, మరి ఏం చేద్దామంటే ఇంట్లో కూర్చొని టీవీ చూడటమే కదా, మరి టెంపుల్కి వెళ్దామన్న ఆలోచన చేశాము. మార్గ మధ్యలో క్యాజువల్ గా ఒక మాట అన్నాను, విజయలక్ష్మి అని ఒక గాయని సంగీత సంగీత విభాగం 24 రవీంద్ర భారతిలో చేసిందండి, ఒక ఆడకూతురు ఒక్క కంటంతో 4 పాదాల గాయత్రి మంత్రాన్ని మనం ఎందుకు చేయకూడదు 10 పిలిచి. రవీంద్ర గారిలో ఒక స్పార్క్ ఉందండి, నాలాగా గారు చూసే సింగ్ దగ్గరికి వెళ్తుంటే కూడా నేను రాను పోయి అన్న వ్యక్తి అట. ఇప్పుడు గారి మిస్సెస్ నేను చెప్పినట్టు కూడా మాస్టర్ విషయంలో అని వాళ్ళిద్దరు వ్యాధులు ఆడుకోవడం నేను అనుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు ఇదంతా ఈ 20 భాగవతమే. కిరణ్ గారు, ఇది ఆటోలో పోతూ ఉంటానండి, ఇంకా నేను చిలుకూరు చేరుకోలేదు. కిరణ్ గారు చేద్దాం గాయత్రి మంత్రం అండి, మనం దీంతో గేమ్స్ ఆడకూడదు, చాలా పవర్ఫుల్ మంత్రం, పరిస్థితుల్లోనైనా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనీతత్వంగా మాట్లాడితే మీరు సరదాగా తీసుకోవద్దంటే లేదు కిరణ్ గారు, మనం చేద్దాం. ఎగ్జాంపుల్ విజయలక్ష్మి ఎగ్జాంపుల్ బాగుంది గారు చెప్పారు, గాయత్రి మంత్రం అయినా చేయొచ్చు, సూర్యరశ్మి పడే జీవైనా చేయొచ్చు, మంత్రం పలకగలిగితే చాలు, తప్పులు కలిగిన పర్వాలేదు అన్నారు, చేశాం. అది ఒక అద్భుత ప్రక్రియ. ఎలా చేశాను, నేను పొద్దున్నే 5:30 మార్నింగ్ వాక్ ఫీల్డ్ వాళ్ళ దగ్గర నిలబడ్డా, ఇంకొకరిచ్చిన వ్యక్తులు కూడా నేను చెప్తా. నేను కామన్ సెన్స్ తో ఆలోచించింది ఏంటంటే, భార్యాభర్తలు పోతుందంటే భార్యకి బొట్టుంటే చాలు అని ఒక కామన్ సెన్స్ ఒకటి నాకు దొరకతం చేసింది చెప్పాను. ఇల్లు తిరిగాను, 346 మంది వచ్చారు, 346,000 సార్లు అందరి చేత తలపించాను. ఇది ఒక అద్భుతం, ఏం చేశానో నాకు తెలియదు, ఎందుకంటే పెద్ద దేవుడు భక్తి నాకంటూ ఏం లేదు, లేదని కాదు ఇంత తీవ్రత లేదు. చిలుకూరులో కూడా ఈ స్పీచ్ విన్న తర్వాత 4 కాన్సెప్ట్స్ నేను ఫ్రేమ్ చేసుకున్నా, అది చెప్దాం అనుకున్నాను, అవకాశం వచ్చింది ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ ఏమో, కడుపు నిండా నీళ్లు తాగండి, గుండె నిండా గాలి పీల్చండి, గాయత్రి మంత్రం పఠించండి, ఆసనాలు అనర్గళంగా నాకు తెలియకుండా చాలా మంది భక్తులకి 20 నిమిషాలు ఒక్కొక్క ట్రిప్ లో నేను ఒక కాన్సెప్ట్ ని అవలీలగా తయారు చేసుకోగలిగాను చెప్తాను. ఇదొక అద్భుతం. ఇక్కడికి రావాలి అన్నది కూడా అద్భుతమే. 4 రోజులు నాకు ఇన్ని అద్భుతాలు ఇక్కడ జరిగాయి. నేను చెప్పడం ఏంటి, జనాలు రావటం ఏంటి, నా బావమరిది గారితో ఒకనొక విషయంలో విభేదించి 3 సంవత్సరాలు నేను మాట్లాడలా. పొరపాటు అయింది అని వాళ్ళు రియలైజ్ అయినా నేను వాళ్ళతో మాట్లాడటానికి ఒప్పుకోవాలా. నాకు ఎందుకో 6 మంత్స్ పనిచేసింది. గాయత్రి మంత్రము పలువురి చేత తొలగిస్తున్నాం, తొలగించాలి అని అనుకున్నప్పుడు శత్రువులేంటి, మిత్రువులేంటి, బంధువులేంటి, బావమరితో మాట్లాడదాం. శర్మ గారు రాండి, గాయత్రి మంత్రం చేస్తాము, మన వాళ్ళందరికీ చెప్పండి అన్నా. అంటే 3 సంవత్సరాలు సైలెన్స్ ని నేను బ్రేక్ చేశాను. అంతవరకు ఉన్న పట్టుదల నాలో సడలిపోయింది. ఎందుకంటే అందరూ సమానులే. కోర్టులో 24 ఏళ్లు పనిచేశాను. న్యాయం ముందు అందరూ ఎట్లా సమానంలో, మఠాధిపతి గారు కూడా, విజయేంద్ర స్వామి గారు ఎట్లా సమానంలో, గాయత్రి మంత్రం ముందు అందరూ సమానులే. ఇప్పుడు విజయశ్రీ గారు ఒక మాట అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మందికి నేను చెప్తా, ఏమంటే గాయత్రి మంత్రం పవర్ఫుల్ కదా, రావడానికి చేయకూడదు కదా, ఏంటంటే ఒకటే మాట చెప్తాను. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పటం వల్ల గాయత్రి మంత్రం అంటే ఏంటో జనాలకు తెలుసు. అమ్మ ఇష్టంలో నువ్వు పప్పు కూర చెట్టు అప్పడం వీటి రకరకాలు పెట్టుకుంటావు. విజయశ్రీ గారు చెప్తారండి, నేను కాపీ కొడుతున్నాను. వెరీ గుడ్. అవన్నీ దేవతాస్మృతులు. మధ్యలో మనం పెట్టుకున్న అన్నం గాయత్రి అంతర్లీనంగా ప్రతి దేవతామూర్తుల్లో వాళ్ళ యొక్క వర్ణములలో వాళ్ళని సృష్టించే విషయంలో కూడా గాయత్రి మంత్రం అంతర్లీనంగా దొరుకుతూ ఉంటుంది. పెట్టి కూరలు తిన్నాము, తిన్నా కడుపు పడైపోతుంది, అన్నంతో తినాలి. అమ్మా ఇది గాయత్రి మంత్రం అంటే అని నా నిరుగుడి జ్ఞానంతో నేను చెప్పగలిగానండి. జనాలు చాలా విపరీతంగా వచ్చారు. గుడిలో జనాలు ఎలా ఉన్నారంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఒక 300 మంది వచ్చారండి. అది చాలా విచిత్రంగా జరిగింది. అంటే 4 రోజుల్లో ఇన్ని అద్భుతాలు జరిగిన నాకు ఒక విషయంలో నేను ఫెయిల్ అవుతున్నానండి. అసలు విషయానికి వస్తే అదేంటంటే నాకు మొదటి నుంచి ప్రథమ కోపం ఎక్కువ. అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. పెద్ద పెద్ద సీనియర్ అడ్వకేట్స్, చీఫ్ జస్టిస్, హైకోర్టు జడ్జీల ముందు ఆర్గ్యూ చేసేటప్పుడు వాళ్ళ పాయింట్ ని జడ్జెస్ ని కూడా క్లియర్ చేయకుండా చెప్తారు. ఏదన్నా ఒక విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎవరిని ఖాతరు చేసేది లేదు, నా మాట వినాలి అన్న భావన 24 ఏళ్ల పెట్టి నా మనసులో బాగా నాటుకుపోయింది. కాబట్టి నా భార్యతో గానీ, నా మిత్రులతో గానీ, లేకపోతే ఎవరితోనైనా కూడా నేను నా మాట నెగ్గేంత వరకు మాట్లాడతా. ఒక విధంగా చెప్పాలంటే కోపంగానే ఉంటా. ఈ కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అందరూ చాలా కష్టం. అది చేసుకున్నవాడు మేధావే. కొంత టైం తీసుకుని కొంత ఓపిగ్గా అలాంటి వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో హౌ టు కంట్రోల్ యాంగర్ చాలా ఉదాహరణలు ఇచ్చి చెప్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
నావెల్స్ అక్కడ కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితులు వర్ణిస్తున్నప్పుడు రైటర్ ఏం రాస్తాడంటే మనిషి చాలా ఇరకాటంలో పడ్డాడు పాపం అతను. అంటే చదువుకునేవాడిని, అదేంటో నాకు అర్థం లేదు, ఇవాళ అర్థమైంది ఇరకాటంలో పడటం అంటే. ఇరికించబడటం అంటే అంటే కూడా ఏదో అర్థమైంది.
కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు, ఈ ఆరు ఇమోషన్స్ మానవ జాతిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు, వీటన్నిటికీ కూడా బేసిస్ ఏంటంటే కామము క్రోధము. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. భగవద్గీతలో ఈ విషయమే అసలు డిస్కస్ చేయబడి ఉన్నది. కామాన్ని క్రోధాన్ని, క్రోధం ఎప్పుడు వచ్చింది అంటే మనం అనుకున్నది జరగకపోతే. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పిన ఉదాహరణలో కూడా ఆయన చెప్పిన మాట వింటే ఆయన క్రోధం రాదు, వస్తుంది అనమాట ఎదుటివాడు వినకపోతే. కానీ ఇక్కడ అనేక మనం చేసేటటువంటి ఒక తప్పుడు అభిప్రాయాలలో మనకేమనిపిస్తుంది అంటే ఈ ఆరు ఇందాక నేను చెప్పినటువంటి గుణాలు ఉండకూడనటువంటి గుణాలు అని, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను అంటే ఇది యాక్చువల్ గా మనకి సంబంధించినటువంటి గుణాలు కాదు, మనకు ఉన్నటువంటి ఆరు చక్రాలకి సంబంధించినటువంటి లక్షణాలు. అది గులాబీ పువ్వు ఉంది అంటే ముళ్ళు గ్యారంటీగా ఉంటుంది. ముళ్ళు లేనటువంటి గులాబీ పువ్వు చూస్తే బాగుండదేమో కూడా, కానీ మనం అలవాటు పడిపోయాం గులాబీ పువ్వు ఉంటే ముళ్ళు ఉండాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం కాదు, కోపాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. మీరు అడగవలసినది కొంచెం తేడా అర్థమైంది కదా. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలను మనం వదులుకోవచ్చలే, నువ్వు వదులుకున్నా పోవది. ఇనువు ఉంది, దానికి ఇనువు యొక్క లక్షణాలే ఉంటాయి. బంగారం ఉంది, దానికి బంగారం యొక్క లక్షణాలే ఉంటాయి. ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలన్నిటికీ కూడా వాటి వాటి లక్షణాలు ఉంటాయి. విజ్ఞానము విజ్ఞత ఎక్కడ ఉంటుంది అంటే ఆ లక్షణాలను మనం ఉపయోగించుకోవటం. సైంటిస్ట్ పదార్థాలలో ఉన్నటువంటి లక్షణాలని తీసివేయడు, తీసివేయలేడు కూడా. ఏం చేయగలము అంటే ఆ పదార్థ యొక్క లక్షణాలు మనకి తెలుసుకుంటే దాన్ని మనకి తగినట్టు మలుచుకోగలం. ఇదే క్రోధము దుర్వాసుడికి వచ్చింది. మనకి ఒక రాంగ్ యాటిట్యూడ్ బుర్రలో పడిపోయింది, కోపం తప్పు అని క్రోధం తప్పు అని. కానీ దుర్వాసుడు తనని గురించి తాను ఏం చెప్పుకుంటాడో తెలుసా, నేను క్రోధ భట్టారుకుని అంటే ఆయన అన్ ఎంపరర్. ఎవరి యొక్క ఎంపరర్? ఆయన కోపాలు ఉన్నటువంటి వాళ్ళలో నేనే ఎంపరర్ని అని. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నించకండి. యూ నీడ్ నాట్ డూ ఇట్. మన శరీరంలో ఉన్నటువంటి ఏ ఇమోషన్ ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతటి ఇమోషన్ అంటేనే అర్థం ఏంటంటే ఇమోషన్, మీకు కదలిక కలిగించేది అది. కానీ కిడుక్కోపంచింది, ఏమైంది? మొత్తం నంద మనిషినే గిరిపోయింది. ఏం చేశాడు? తన కోపానికి ఒక మార్గం ఇచ్చాడు. మనము మన కోపానికి ఒక మార్గం ఇవ్వటండి. సూర్యుడి యొక్క కిరణాలు వస్తున్నాయి, భూమి మీద పడుతూ ఉంటాయి. కానీ ఆ సూర్యుడి యొక్క కిరణాలను ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తో కనుక మనం ఓ చోట కనుక కేంద్రీకరించగలిగితే ఏమవుతుంది? అగ్ని. ఎంతమంది ఇంతటి క్రోధ భట్టారకుడు గారు, దూర్వాసుడు గారు అంబరీషుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అంబరీషుడు తన ఏకాదశి ఉపవాసాన్ని పూర్తి చేసుకుని ద్వాదశి ఘడియలలో తన ఉపవాసాన్ని ఏమంటారు అని పూర్తి చేయాలి, ఇంకా ఆహారం స్వీకరించాలి. వెళ్ళాక సరే స్వామి మీరు స్నానం చేసి రండి,
లోపల నేను అన్ని రెడీ చేస్తానని ఇంకా స్నానం చేసుకొని వెళ్లిన ఆయన అసలు తిరిగి రాలే. ద్వాదశ ఘడియలు దాటిపోతున్నాయి. ఏకాదశి కోసం అయిపోగానే మనం వెయిట్ ఏం చేస్తా అంటే ద్వాదశ ఘడియలు ఏ క్షణంలో ప్రవేశిస్తాయా అప్పుడు తినేద్దామని. ద్వాదశ ఘడియలు వెళ్ళిపోతున్నాయి, తినలేదనుకో ఏకాదశి ఉపవాసం ఇంకా ఫలితం ఉండదు. మరి ఏం చేయాలి? ఈ కథని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీకు అనేక రకాలు ఇది ఉపయోగపడుతుంది. ఈ కథ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మీకు. మరి ద్వాదశ ఘడియలు దాటిపోతున్నాయి, ఏం చేయాలి అని మంత్రిని అడిగాడు. మంత్రులు చాలా తెలియని వాళ్ళు. రాజుకి ఏం చెప్తే ఏం కోపం వస్తుందో అని చెప్పి వాళ్ళు కమిషన్ వేయమంటారు. ఆ కాలంలోనూ కమిషన్స్ ఉండేవి. అంటే మంత్రి అన్నాడు, ఇది కాదండి మనం చెప్పవలసింది, మనకేం తెలియదు, పండితులను అడుగుదాం అన్నాడు. పండితులు యాజ్ యూజువల్ చాలా తెలియని వాళ్ళే. అంటే యాజ్ యూజువల్ ఎందుకన్నా అంటే ఆ తెలివితేటలే లేకపోతే వాడు పండితుడు కాదు. అంతట పండితులు ఎప్పుడు రెండు గ్రూప్స్ లో ఉంటూ ఉంటారు. ఒక గ్రూప్ ఎస్ అంటూ ఉంటుంది, ఇంకో గ్రూప్ నో అంటూ ఉంటుంది. ఇప్పుడు తలావర్ధి అని ఒకడేమో ఎస్, నీరు ద్వాదశి గడియలు దాటిపోయే లోపల మీరు భోజనం చేసేయచ్చు, ఇంకోళ్ళు మీరు భోజనం చేయకూడదు. ఇప్పుడు మళ్ళా డెసిషన్ మొదటికి వచ్చింది. పండితులను అడిగితే జరిగే ప్రమాదం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకు నేను చెప్పేది సాంధిత్యం గురించి మీరు గందరగోళం పడకండి. గాయత్రి అందరూ చేయవచ్చా? శ్లోకాలు చెప్పవచ్చు, దానికే ఉంది. రెండు రకాలుగానే చెప్పవచ్చు శ్లోకాలు. పాండిత్యం కాదు కావాల్సింది, ఎమోషన్, మీ అనుభూతి, అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు మళ్ళా మంత్రిని అడిగి పండితుల్ని అడిగినా రాజు యొక్క ప్రాబ్లం అలాగే ఉంది. ఏంటి ప్రాబ్లము? ద్వాదశ ఘడియలు దాటిపోతున్నాయి బాబోయ్, నేసా ఆకలేస్తోంది, నేనేం చేయాలి? కానీ నిర్ణయించుకోవాలా? ఆ నిర్ణయాలు ఇప్పుడు కూడా మనకి అనుకూలంగానే నిర్ణయించుకుంటాం అన్నది కూడా ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. మనం అందరినీ పండితుల్ని వాళ్ళని 10 మందిని ఎందుకు అడుగుతాం అంటే మనకి నచ్చిన ఒపీనియన్ వచ్చే వరకు అడుగుతూ ఉంటాం, టాక్ చేస్తూ ఉంటాయి. మీరు చూసారా ఏదో చాలా మంది భగవంతుడి దగ్గర ఎంతవరకు టాక్ చేస్తూ ఉంటారు? వాళ్ళు అనుకున్న మొదటిసారి పడగానే ఏమొచ్చిందో అదే బాధించాం మనం. ఎంతవరకు టాస్ చేస్తామంటే మనం అనుకున్నది వచ్చేది ఆ రైట్. ఇది ఎందుకు చెప్తున్నాను? కోపం గురించి, క్రోధం గురించి, దాని గురించి కూడా మన బుర్రలో అది తప్పు అది కూడదు అనేటటువంటి ఒక బుర్రలోకి ఎక్కిపోయింది. అది ముందు అది పోగొట్టుకోవటానికి నేను ఈ వివరణ ఇస్తున్నాను. అది తప్పు కాదు. ఎందుకు తప్పు కాదో ఇక్కడ చెప్తుంది మీకు. సరే అయిన గారు జలం తీసుకున్నాడు. అమ్మయ్య పర్వాలేదు, ఇంకా ఆయన వస్తాడు రాగానే ఆయన అగ్గిబరాట అయిపోయాడు. నువ్వు ఎందుకు నీళ్లు తాగావు? నిన్ను సెటిల్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ అడిగాడు అనమాట. ఎక్స్ప్లెయిన్ వై ఐ షుడ్ నాట్ పర్సీవ్. అంత లీగల్ గానే చేస్తాను అన్సరు. నీ ఎక్స్ప్లెనేషన్ నచ్చాలి. చాలా మంది ఏమనుకుంటారంటే దూర్వాసుడు కోపం ఎందుకు వచ్చిందో అంటే ఆయన రాకుండా ఈయన గారు కాస్త బ్రేక్ చేశాడు అని. అది మన బలహీనత. మనకేమనిపిస్తుందంటే ఏ విధంగా అవుతే మన ప్రామినెన్స్ మనకి ఇవ్వకపోతే మనకి కోపము అహంకారాలు వల్ల క్రోధం ఆవిర్భవిస్తుందో దూర్వాసుడు కూడా అలాగే ఆవిర్భవించింది అని. లేదు, మనం గుర్తుంచుకోండి, దూర్వాసుడు ఒక ఋషి. ఋషి అంటేనే అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా అతని కంట్రోల్లో ఉన్నాయి అని అర్థం. మరి కోపం ఎందుకు వచ్చింది ఆయనకి అంటే ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతున్నాయి అని ఒక రాజు వినిపిస్తుంది. ఋషికి విలువ ఇవ్వలేకపోయాడు. ఋషి వాక్ ఏం చేయగలదు? కాలాన్ని స్తంభింపజేయగలదు. నేను రాకుండా ద్వాదశ ఘడియలు అసలు ఎలా వెళ్ళిపోతాయి అనుకున్నావు నువ్వు? హౌ డేర్ యూ? ప్రశ్న అది అక్కడ. ఋషి యొక్క సత్తా మీకు అర్థం అవుతే, ఋషి యొక్క శక్తి మీకు అర్థం అవుతే, ప్రకృతి నియమాలను సవ్యంగా పాటిస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ప్రకృతి నియమాలకు అతీతముగా జీవించగలడు. సుమతి కథ అది చెప్తుంది. సుమతి కథ చెప్తుంది కదా మీకు, మంచి సమతి కదంటే ఒక పతివ్రత ఉండేది సుమతి అని. భార్య భర్తకి కుష్ఠరోగం వచ్చింది. ఈయన గారు ఎక్కడో వేషం చూశాడు, నన్ను ఆ వేష దగ్గరికి తీసుకెళ్ళి అన్నాడు. అప్పుడు పతివ్రత కనుక నెత్తి మీద ఆ కుష్ఠరోగి అయినటువంటి భర్తను తీసుకెళ్లి వెళ్తూ ఉంటే అప్పుడు ఒక మునికి మాండవ ఋషి సిలువ వేసి ఉంది అక్కడ. రాత్రి ఇక్కడ వెళ్తోంది, కుష్ఠరోగి అయినటువంటి భర్త యొక్క కాలు ఆ సిలువ వేసినటువంటి ఋషికి తగిలింది. అసలే సిలువ వేసి ఉంది ఆయనకి, మంటెట్టుకుపోతూ ఉంటుంది, అక్కడ ఈ కాలు తగిలింది. ఇక్కడ ఆడిపోయాడు, ఒళ్ళు మండిపోయింది అతనికి. సూర్యోదయం లోపల సూర్యుడు అలా కిరణాలు అలా వస్తాయి, నీ భర్త చనిపోతాడు. ఎవడి కాలు నాకు తగిలిందో వాడు నీ భర్త అనలేదు, ఎవడి కాలు తగిలిందో వాడు చనిపోతాడు. అంతేనా అంది వీడిగారు, అంతేనా అంది. అసలు సూర్యుడు ఉదయిస్తే కదా సూర్యుడు యొక్క మొదటి కిరణం నా భర్త తలేదు సూర్యుడు ఉదయించడు పోవాలి, ఉదయించలేదు. మనకి ఇదంతా కాట్ అండ్ బుల్ స్టోరీస్ లాగా ఉంటాయి. ఎందుకంటే వాక్ యొక్క శక్తి మనకి తెలియదు. ఇట్ ఈస్ పాసిబుల్. అప్పుడు అనసూయ గారి దగ్గరికి వెళ్ళారు, ఇంకొక తీవ్రత దగ్గరికి. తల్లి సూర్యుడు ఉదయించకపోతే అసలు సృష్టి అంతా గందరగోళం అయిపోతుంది. ఇంకతే ఎలాగో ఆ సుమతిని నువ్వు ఒప్పించు, సూర్యోదయం అయ్యేటట్టు చెయ్యని చెప్పిండి. సరే నువ్వు పతివ్రతమే, నేను పతివ్రతని, మరి పతిపోతే అట్ట ప్రశ్నే లేదండి, నథింగ్ డూయింగ్. అంటే ఓ పని చేసింది ఆవిడ, సరే ఓ పని చేయి, నువ్వు సూర్యుడిని రాని, నీ భర్తను నేను బతికిస్తాను. సరే సూర్యుడు వచ్చాడు, ఈయన ఖా అన్నాడు, ఈవిడ లే అంది, ఈయన లేచి కూర్చున్నాడు. ఇది సంభవం అని అడుగుతారు. ఈ కాలంలోనే గురుచరిత్రలో మనం చదువుతాం, సావిత్రి అనేటటువంటి ఆవిడ యొక్క భర్త చనిపోతే శ్రీ గురుడు లే అన్నాడు. అంతేత ఈ కాలంలో జరిగిన సంఘటన అంటే ఏదో పురాణాల్లో జరిగిన సంఘటన అని అనుకోక్కర్లే. ఇట్ ఈస్ పాసిబుల్ ఈవెన్ నౌ. మనం ఆ వాక్శక్తిని కనుక డెవలప్ చేసుకోగలిగితే అది అంబరీషుడికి వచ్చినటువంటి క్రోధము రాజు కనుక మిస్యూజ్ చేస్తే దాతరతి శ్రేష్ట సత్యదేవే తనోదిన సయత్ ప్రమాణం కృతే లోకస్థదను వస్తుంది. రాజు ఎలా ఆచరిస్తాడో అది ప్రమాణం అవుతుంది. అంతేత నువ్వు ఋషి యొక్క వాక్యం మీద నమ్మకం లేకుండా చేశావు. నువ్వు ఎలా నీకు ఎందుకు ఆ అపనమ్మకం వచ్చింది నేను రాకముందు సూర్యుడు ఉదయిస్తాడని? ఇంపాసిబుల్, అది కాంట్ కమ్. నేను వచ్చాకే ద్వాదశిగా వెళ్ళిపోతాయి. నేను ఉన్నాను, నేను రాలేదు అంటే ద్వాదశిగా వెళ్ళిపోవు. టైం డైలేటేషన్ అంటాం అది ఐన్స్టీన్స్ లాలో, థియరీ ఆఫ్ రిలేటివిటీలో. అది పాసిబుల్ అని చెప్తాడు ఫిజిసిస్ట్ కూడా, అది ఒప్పుకుంటారు ఇప్పుడు. అందుకు ఆ రాజుకి శిక్ష పడాలి. నీ యొక్క నువ్వు చేసినటువంటి ప్రమాణము, నువ్వు ఆచరించినటువంటి విధానము సమాజము ఆచరిస్తే దాని అర్థం ఏంటంటే ఋషి యొక్క వాక్యం మీద నీకు విశ్వాసం లేదు అంటుంది. అంచేత రాజా నిన్ను శిక్షిస్తాను అని ఎక్స్ప్లనేషన్ కాల్ ఫర్ చేశాడు. ఇంకా ఎక్స్ప్లనేషన్ ఏముంది? ఎక్స్ప్లనేషన్ చక్రం వదిలేసాడు. చక్రం వదిలేస్తే ఇప్పుడు ఈయన గారు ఏం చేయగలరు? రాజుగారికి యొక్క శక్తి ఏంటి? ఆ మహాకాలుడే, ఆ శ్రీకృష్ణుడే ఆయన దగ్గరికి. ఇప్పుడు అంబరీషుడు యొక్క శాపం ఏమైంది? రివర్స్ అయింది, దుర్వాసుడు నిలబడింది. ఇంకా దుర్వాసుడు పరిగెత్తాడు, మూడు లోకాలకి తిరిగాడు. మూడు లోకాలకి తిరిగిన తప్పినప్పుడు అందరూ చెప్పింది ఏంటంటే ఇంకా మేమేమీ చేయలేము, నీకు ఎవడైనా హెల్ప్ చేయగలిగితే అంబరీషుడే హెల్ప్ చేయగలడు. సరే అంబరీషుడి దగ్గరికి వెళ్ళాడు. నాదేముంది, నేనేం చేయను, ఓకే నీ శాపాన్ని నువ్వే వెనక్కి తీసుకోవాలి అంటే ఓన్లీ అదర్ ఆల్టర్నేటివ్ ఈస్ నీ బదులు ఆ శాపాన్ని ఇంకోళ్ళు అనుభవించుకో, ఓకే somebody has to bear the burden. అప్పుడు విష్ణు ఏమంటాడు అంటే సరే ఆ శాపాన్ని నేను స్వీకరిస్తాను అన్నాడు. అది విష్ణు యొక్క దశావతారాలుగా వచ్చింది. మానవ జాతికి ఈనాడు కూడా అది ఉపయోగపడుతుంది. ఆ క్రోధం ఏం చేసింది ఇప్పుడు మనకి 10 అవతారాలను ఇచ్చింది. మానవ జాతి ఎప్పుడెప్పుడు కష్టాల్లో పడితే అంతట ప్రథమ కోపము కోపము కాదు మీరు ఆలోచించాల్సింది. ఆ కోపముని కరెక్ట్ గా మౌలి చేసుకోండి, కరెక్ట్ అయినటువంటి దిశలో మౌలి చేసుకోండి. అంతే తప్ప కోపాన్ని కంట్రోల్ చేసుకోవద్దమ్మా, ఇట్ లీడ్స్ టు మెనీ కాంప్లికేషన్స్. అంతట ఆ క్రోధాన్ని కానీ దాన్ని కానీ మనం ఒక పాజిటివ్, ఇప్పుడు చాణక్యుడు ఏం చేశాడు, ఒక ముళ్ళు గుచ్చుకుంటే కోపం వచ్చింది ఆయనకి, రాకూడదు కోపం, అంత స్థితికి కోపం వచ్చింది. ఎటు డైవర్ట్ చేశాడు దాన్ని? ఆనాడు ఆ రాజరిక వ్యవస్థ ఎవరు చేస్తారో వాళ్ళు చాలా తప్పుగా ఉన్నారు కనుక ఈ ఆవిర్భవించినటువంటి ఇమోషన్, ఈ కోపాన్ని నేను అతను మళ్ళిస్తున్నాను అన్నాడు మంచిగా. అర్థమైంద లాజిక్? చెప్పిన అర్థమైంది సార్ కిరణ్ గారు, అర్థమైంది కదా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్.
గవర్నమెంట్ డిసెంట్ జరుగుతుందండి అరవింద్ గారికి. మన గురువుల్లో చాలా మంది కూడా అలా జరిగింది. భౌతిక జీవితంలో వాళ్ళని కొట్టడం పడవటం లేదు. సిఇ గారనుకోండి, వాళ్ళ అబ్బాయి చచ్చిపోయారు. ఆయన గ్రహాల మీద ఆధిపత్యం ఉన్నా కూడా వాళ్ళ అబ్బాయి చాలా ఆపలేకపోయారు. మేడం గారు, మేడం లేవర్కి కూడా చాలా సార్లు ఇబ్బంది వస్తున్నాయి. గురువు గారిని కూడా ప్రాబ్లం చేయటమే. ఈ గవర్నమెంట్ డిసెంట్ వచ్చి ఆ టైప్ ఆఫ్ థింకింగ్, ఆ టైప్ ఆఫ్ యాక్షన్ జరగటానికి ఈ భౌతిక జీవితంలో ఈ లైఫ్ థ్రెటనింగ్ ఇన్సిడెంట్స్ కంపల్సరీగా అంట. అలా కాకుండా హిస్టరీలో ఎవరైనా లైఫ్ థ్రెటనింగ్ లేకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ డిసెంట్ యాక్షన్ వర్క్ జరిగిందా?
అంటే క్వశ్చన్ నాకు అర్థమైంది, ఇప్పుడు కరెక్ట్ అర్థం చేసుకున్నాను లేదో. డిసెంట్ అనేది జరుగుతుంది, అది జరిగినప్పుడు లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వస్తాయి. అలాంటి ఓవర్ మైండ్ డిసెంట్ వచ్చినా కూడా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ రాకుండా ఉండవచ్చునా? ఏనాడు వస్తుంది
అలా జరిగిన వాళ్ళు ఉన్నారా?
అలా జరిగిన
నాకు తెలిసింది మటుకు
లేరు.
లేరు
క్వశ్చన్ అంతే కదా. ఓవర్ మైండ్ అనేటటువంటి మాట ముందు మనం అర్థం చేసుకుందాం. లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అనేటటువంటి పదానికి యొక్క అర్థం కూడా మనం తెలుసుకుందాం ముందు. ఇది రెండు పదాలు అర్థం అయిపోతే మీకు అనిపిస్తుంది అసలు అది ఏంటి జరుగుతున్నది అక్కడ అని. దాన్ని మనము సృష్టి యొక్క పరిణామ క్రమం అంటాం. కొంచెం లాగి చెప్పేదా, ఎస్ నో ఆల్ రైట్ అని చెప్పేదా? ఓకేనా? మరి లాగి చెప్తే కొంచెం టైం పడుతుంది. ఎస్ నో ఆల్ రైట్ లో ముందు చెప్పేస్తా నేను. ఓవర్ మైండ్ డిసెంట్ జరిగినప్పుడు అసలు మృత్యువే ఉండదు, నోటలేకపోతాడు వాడు. ఇంత లైఫ్ థ్రెటనింగ్ పరిస్థితి రాదు వాడికి. కానీ వాడు లైఫ్ వదిలే తెలుసుకుంటే దాన్ని వంకగా ఉపయోగించుకోవచ్చు. పోవాలి అనుకున్నాడు ఉదాహరణకి దయానంద సరస్వతి మీద విషప్రయోగం జరిగింది ఒకసారి. మయూరాసనాన్ని కనుక కరెక్ట్ గా వేయగలిగేటువంటి వాడు ఎంతటి విషాన్నైనా ఆరాయించుకోగలడు. ఇప్పుడు కరెక్ట్ గా అనేటటువంటి పదము భలే తమాషా అయినటువంటి పదం. రిజల్ట్ వస్తే కరెక్ట్ గా వేసినట్టు, రిజల్ట్ రాకపోతే మరి ఇలా అవుతాయి అట్ట. అందుకే కరెక్ట్ గా అనేటటువంటి పదం యొక్క అర్థం ఏంటి అంటే మీరు ఏ ఆసనంలో అయినా కూడా స్థిరం సుఖంగా, స్థిర సుఖం ఆసనం, నిరర్థకముగా 3 గంటలు కంటిన్యూస్ గా ఉండగలిగితే ఆ ఆసనం మీకు సిద్ధించినట్టు. అది ప్రమాణం. అంటే కరెక్ట్ గా కనుక మయూరాసనం వేయగలిగాడు అంటే అర్థం ఏంటనమాట, వాడు మయూరాసనంలో ఏ విధమైనటువంటి స్ట్రెయిన్ బాధ లేకుండా సుఖంగా ఇంకొకటి 3 గంటల పాటు ఉండగలగాలి. అది ప్రాక్టీస్ చేయించడానికేమో మనకి 3 గంటల పాటు సినిమా ఇస్తాం, సినిమా 3 గంటల పాటు చూస్తాం కదా. ముందుగా ఒక మనస్సు ఎక్కడో పెట్టుకుని 3 గంటల పాటు కూర్చోగలిగితే మెల్లిమెల్లిగా ఏ ఆసనాలైనా మనం వేయగలమేమో, అందువల్ల సినిమాకి మీకు అంత అట్రాక్షన్ ఉంటుందేమో ఆలోచించండి. అంతటా మొదటిసారి దయానంద సరస్వతి మీద విష ప్రయోగం జరిగినప్పుడు ఆయన మయూరాసనం వేసుకుని ఆ విషయాన్ని హరించేశాడు. రెండోసారి ఆయన మీద విష ప్రయోగం జరిగింది. ఈసారి ఆయన ఏం చేశాడు అంటే నేపాల్ నుంచి వచ్చినటువంటి అతని వంట వాడికి కొంతమంది డబ్బిచ్చి ఆయన మీద విష ప్రయోగం జరిపిస్తాడు. అలాంటివన్నీ పిలుస్తాడు, నాయన నువ్వు నాకు విషయం ఇచ్చావు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను కనుక చచ్చిపోతున్నాను, కానీ నా శిష్యులు నిన్ను వదలరు, తాగొచ్చు మూసి నేను చంపేస్తారు, ఇంకైతే ఇవ్వండి నీకు 200 రూపాయలు. ఆ కాలంలో 200 అంటే మీరు ఊహించుకోండి ఈ కాలంలో అది 8 లక్షలు అవుతుంది. 200 రూపాయలు ఇచ్చే తను పంపించేస్తాడు. అంతేంది కదా, ఇంకటి అక్కడ వాళ్ళ మృత్యు ఏం లేదు, అరవిందో ఉన్నాడు. 1950 డిసెంబర్ లో అతను నిర్ణయించుకున్నాడు నేను శరీరం వదిలేద్దామని. శరీరం వదిలేద్దాము అని నిర్ణయించుకున్న తర్వాత అతనికి ఏదో బాధ వచ్చింది, ఇన్ఫెక్షన్ ఉంది కిడ్నీస్. ఇదివరకు ఒకసారి వచ్చినప్పుడు నాకు 2 గంటల టైం నేను నయం చేసేసుకుంటాను అన్నాడు, 2 గంటల్లో నయం అయిపోయింది ఆ రోగం. మళ్ళా వచ్చినప్పుడు నయం చేసుకోలేదు. చాలా మంది శిష్యులు అడిగారు ఆయన్ని నయం రోగం మీ వాళ్ళు శిష్యులు అరవిందో భాషలో వాడేది ఏంటంటే ఫోర్స్, నేను మరి ఉపయోగించుకుంటున్నారా అంటే నో ఐఎమ్ నాట్ యూజింగ్ మై ఫోర్స్ అన్నాడు. మనకు అర్థం కాలే ఎందుకు ఆయన వాడటం లేదు, మనకి చాలా విషయాలు అర్థం కావు. అప్పుడు మదర్ని డాక్టర్ని పిలిపించి మందులు ఇస్తా ఉంటే మదర్ వచ్చి ఏం చెప్పిందంటే మీరు మందులు ఇచ్చినా లాభం లేదు, హెల్త్ డిసైడెడ్ టు గో. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఆ స్థితికి వెళ్లిన తర్వాత నువ్వు శరీరం వదిలేస్తావు అంటే వదిలే, నీ మీద హత్యా ప్రయత్నం జరిగినందువల్ల మాత్రము చావు. నోబడి కెన్ కిల్ యూ. ఓవర్ మైండ్ స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడిని ఎవడు చంపలేడు. శ్రీకృష్ణుడు ఇంకొక అడుగు ముందుకు వెళ్తాడు, అసలు నేను చంపుతున్నాను నువ్వు చంపబడుతున్నావు అనుకోవటమే మూర్ఖత్వం అంటాడు. ఇంకా ఓవర్ మైండ్ వరకు వెళ్ళక్కర్లే నువ్వు, కేవలము నయనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావక, నచైనం ఖేదయంతి ఆపో, నశో శేషి మారుత, అక్షయ్యోయం అదాహ్యోయం మత్స్యోష్య. ఆత్మ గురించి చెప్తాడు, శరీరం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, వాసనాంశు జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహ్యంతట. నువ్వు కూడా ఓవర్ మైండ్ స్థాయిలో లేనటువంటి వ్యక్తి కూడా ఆ శంబాల శక్తి నిర్ణయించుకుంటే తప్ప నువ్వు శరీరం వదలలేవు. కొమ్మలో ఉన్న వాడి గురించి చెప్పాను కదా నేను, శరీరం వదలటం అనేటటువంటిది మనం ఏమనుకుంటామంటే వాడెవడో చంపాడు కనుక వీడు చచ్చాడు, ట్రైన్ యాక్సిడెంట్ అయింది కనుక ఫలానా వాడు చచ్చాడు. కొంచెం ఆధ్యాత్మికత అసలు ఓరియంటేషన్ ఆఫ్ మైండ్ మారాలి మనకి. మృత్యువు అనేటటువంటిది శరీరము ఓరియంటేషన్ లో మనం చెప్తాం, కానీ శరీరము చచ్చిపోయినంత మాత్రాన నువ్వు చావటం లేదు. మనకి వర్తిస్తుంది ఓవర్ మైండ్ వాళ్ళకే కాదు, భావం అర్థమవుతుంది కదా. ఆ అనుభూతి మనకి ప్రస్తుతం రాకపోవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఉంది అని సైంటిస్ట్ చెప్తున్నారు, సైంటిస్ట్ చెప్తున్నారు కనుక మనం ఒప్పుకుంటున్నాం. కానీ మీకు తెలుసు యాజ్ అ సైంటిస్ట్ నేను చెప్తున్నాను, ఇంతవరకు ఏ సైంటిస్ట్ కూడా ఎలక్ట్రాన్ ని కళ్ళారా చూడలేదు. ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇమాజినేషన్. అది సైన్స్ లెక్చర్ అని నేను చెప్తున్నాను. నేను అక్కడ ఎలక్ట్రాన్ ఉందా లేదా సైంటిస్ట్ తెలియదు. ఎవరికి ఏ స్థితికి వచ్చారో తెలుసా సైంటిస్ట్? ఇప్పుడు అది పార్టికలా తరంగావా అంటే ఇంతకీ అది ఏంటని అంటే వాళ్ళు ఏమన్నా అంటే రెండు లక్షలు ఉన్నాను సరే చెప్పే రెండు సంజి డస్ ఇట్ ఎగ్జిస్ట్ యాక్చువల్లీ. కానీ ఆ ఎలక్ట్రాన్ దేన్ని ఒకటే సైంటిస్ట్ చూడలేదు, దేని గురించి ఒకటే సంపూర్ణమైనటువంటి అవగాహన లేదో, ఆ ఎలక్ట్రాన్ ఉపయోగించుకుని చమత్కారాలన్నీ జరుగుతున్నాయి. అర్థమైందంటే మిడిమిడి జ్ఞానం ఉన్నా కూడా యూ కెన్ క్రియేట్ వండర్. అలాగా నేను ఆత్మని, ఈ శరీరం కంటే భిన్నమైనటువంటి చేతనత్వం నాకు ఉన్నది అని మీరు మిడిమిడి జ్ఞానంతో ఒప్పేసుకున్నా కూడా యూ కెన్ క్రాస్ ఓవర్ డెత్. అంటే ఓవర్ మైండ్ వరకు మనం వెళ్ళక్కర్లే. కాబట్టి ఓవర్ మైండ్ అంటే ఏంటో కాస్త అర్థం చేసుకున్నాం. క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది కదా. నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఓవర్ మైండ్ డిసెంట్ అవుతే వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు జరుగుతాయి, హత్యా ప్రయత్నాలు జరిగితే వాళ్ళు చచ్చిపోవాల్సిందేనా? నేను ఇచ్చిన జవాబు ఏంటి, ఏం జరిగినా కూడా నువ్వు చావటం లేదు, వాళ్ళు చావటం లేదు. ఆ జవాబు అర్థమైందా? మరి అయితే వాళ్ళు ఏం చేశారు, శరీరం ఎందుకు వదిలేశారు? రెండే ఉన్నాయి. మనము ఇష్టపడే శరీరం వదలటం లేదు, వాళ్ళు ఇష్టపడే శరీరం వదులుతున్నారు అనే భ్రమలో మనం ఉన్నాం. యాక్చువల్ గా మీరు కూడా ఇష్టపడితేనే మీరు శరీరాన్ని వదలగలరు అన్నది అర్థం చేసుకోండి. మీరు ఇష్టపడితేనే మీకు మృత్యు వస్తుంది, నువ్వు ఇష్టపడకపోతే నీకు మృత్యువు రాదు. ఇచ్చామృత్యు ఒక భీష్ముడికే కాదు, మనందరికీ ఇచ్చామృత్యు ఉంది. కానీ తేడా ఏంటి అంటే నువ్వు ఇష్టపడవా లేవా అనేది ఎక్కడ ప్రయత్నంలో గందరగోళం అవుతుంది అంటే, నేను అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ శరీరం నేను అనుకుంటున్నావు. అంతేనా? శరీరాతీతమైనటువంటి ఎక్స్పీరియన్స్ మనకి లేవు. అని ఒక వెబ్సైట్ ఉంది, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి వస్తున్నాయి. ఇక్కడే చాలా మంది ఆస్ట్రల్ ట్రావెలింగ్ అది ప్రయత్నం చేస్తున్నారు. ఆస్ట్రల్ ట్రావెలింగ్ కనుక మీరు చేయగలిగితే మీరు చాలా స్పష్టంగా మీ శరీరం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, మీరు అక్కడ ఉంటారు. ఇప్పుడు చచ్చేది ఎవరు? ఓన్లీ ద బాడీ డైస్. ఆస్ట్రల్ బాడీ అది చావు, సూక్ష్మ కారణ ఆనందమయ ఆ కోశాలేమి చావు. అంతేత ఈ మృత్యు ఏదైతే జరుగుతున్నదో, ఈ మృత్యు ఎందుకు వస్తుంది అని జ్వాలాతుల మహర్షి ఏం చెప్తాడు అంటే, యు ఆర్ డైయింగ్ బికాస్ యు ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు డై. నీకు చావటం అలవాటు అయిపోయింది అయ్యా అనేక యోనుల్లో. ఆ అలవాటును పోగొట్టుకోలేకుండా ఉన్నావు అంతే చచ్చిపోతున్నావు. అంటే చాలా మంది నన్ను అడిగారు, ఇది చాలా అన్యాయం మాస్టారు, నేను అలవాటు పోగొట్టుకోలే అవడుకుంటుందండి ఇష్టం చచ్చిపోవాలని. నాతో చాలా మంది మాస్టారు నేను సిగరెట్ తాగటం మానేయాలని ఉంది కానీ మానలేకపోతున్నా అని చాలా మంది చెప్పారు. సిగరెట్ తాగేవాళ్ళు మీలో చాలా మంది చాలా సార్లు సిగరెట్ మానేయాలి అని ప్రయత్నం చేసి మానలేకపోతున్నారు. సిగరెట్ లాంటి అలవాటే అలవాటు అయిపోతే మానలేకపోతే చచ్చిపోవటం అలవాటు అయిన వాడు ఎలా మానతాడు చచ్చిపోవటం? సో యు ఆర్ డైయింగ్ బికాస్ యు వాంట్ టు డై. ఈ చచ్చిపోయేటటువంటి మానసిక స్థితి కేవలము ఇప్పుడు మనకున్నటువంటి మానసిక స్థితిలో ఉంది, ఇప్పుడున్నటువంటి మానసిక స్థితిలో ఉంది. ఇది కాకుండా మానసిక స్థితులు ఉన్నాయి, అక్కడ మృత్యు ఉండదు. దాన్ని అరవింద ఏం చెప్తాడు అంటే, ఇల్యూమిన్డ్ మైండ్, ముందు హయ్యర్ మైండ్, దాని తర్వాత ఇల్యూమిన్డ్ మైండ్, ఇన్స్టిట్యూషనల్ మైండ్, దాని తర్వాత ఓవర్ మైండ్, దాని తర్వాత సూపర్ మైండ్, సూపరమెంటల్ డిసెంట్ అంటాడు. ఈ హయ్యర్ మైండ్ దగ్గర నుంచి చావడ మనిషి, లోవర్ మైండ్ లోనే మృత్యు అనేటటువంటిది ఉంటుంది. ఈ లోవర్ మైండ్ లో మృత్యు ఉండాలి, అది లేకపోతే మనిషి యొక్క పరిణామక్రమం ఉపయోగపడదు. ఇదే భౌతిక శరీరంలో నువ్వు నేర్చుకోవలసింది నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ భౌతిక శరీరాన్ని వదిలి తీరాలి. ఈ భౌతిక శరీరంలో నువ్వు నేర్చుకోవలసింది నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా దీన్ని వదిలేయాలి. ఎలాగా? ఓటో క్లాస్ లో నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా నువ్వు ఓటో క్లాస్ వదలాలి. రెండో క్లాస్ లో నువ్వు నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా నువ్వు రెండో క్లాస్ వదలాలి. నేను వదలను అంటావా? అన్నావు కదా. అంటే ఏమవుతుంది? పరిణామక్రమం 5. అంతేత ఈ భౌతిక శరీరం అనేది ఒక క్లాస్, ఒక వ్యవస్థ, ఒక ఆశ్రమం. అది మన భారతీయులు చెప్పినటువంటి వర్ణాశ్రమ వ్యవస్థ. ఈ బ్రాహ్మణను క్షత్రియను పుట్టుకతో వచ్చిందా అనేది లేదు అసలు. అది ఎలా పోగొట్టుకోవాలో మీరు ఆలోచించుకోండి. పుట్టుకతో మీరు మీ క్యాస్ట్ గురించి మాట్లాడబాకండి. ఇంకా కనీసం అదైనా మనం మానసికంగా మారగలిగితే ఖచ్చితంగా ఆ గురువుల యొక్క ప్రణాళికలో మీరు చాలా ముందుకు వెళ్తారు. జరుగుతున్నది మనం మార్చలేము భౌతిక జగత్తులో. దానికి మనం ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం మార్చలేం, కానీ మన యొక్క ఒపీనియన్ ని మార్చగలం కదా. అర్థమైందా? అంతేత మృత్యువు ఈజ్ ఎ మస్ట్ ఫర్ ద ఫిజికల్ బాడీ. ఫర్ ద అదర్ బాడీస్ అసలు మృత్యువే లేదు. మరి ఏం చేద్దాం? అదనమాట.
అది చాలా రోజుల నుంచి నా మనసులోనే ఒక రెండు రకాలైన ప్రశ్నలు ఎదురుస్తూ ఉన్నాయి. మొదటిది ఏంటంటే, ఒకసారి మా నాన్నగారిని అడిగాను నేను, 4 యుగాలు ఉన్నాయి కదా, 4 యుగాలలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క జన్మ అంటే మనుషులు జన్మిస్తూ ఉంటారు, వాళ్ళు చేసిన కర్మలని నెక్స్ట్ జన్మలో వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారని మీరు చెప్తూ వచ్చారు. మరి కలియుగం అనేది ఉంది, కలియుగంలో ఎన్నో కల్పాలు అది ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడు మనిషి జన్మించాడు, మళ్ళీ ఇంకో జన్మ అంటే ఏమేమి జన్మిస్తాడో అతనికి తెలియదు. ఒక రకంగా నేను ప్రశ్నలు చెప్పిన మా నాన్నగారు అన్నారు, ఇక్కడే అనుభవించాలి, పైన అంటూ ఉంటుంది, ఆ పైన జరగదు, నరకంలో జన్మించడానికి ప్రత్యక్ష నరకం అనేది మనిషి జీవితంలోనే ఉంది, భగవద్గీత సారమును సంసార సారము ఒకటే అని చెప్పి అన్నారు ఆయన చనిపోయే ముందు. అది ఇప్పటికీ నేను ఎంత ఆలోచించినా కూడా నాకు అది అర్థం కాకుండాను నా మనసును తెలుస్తూనే ఉండదు.
క్వశ్చన్ ఏంటి అంటే, మనిషి 4 యుగాలు ఉన్నాయి, 4 యుగాల్లో ఎన్నిసార్లు పుడతాడు? అదేనా? వాడు చేస్తున్నటువంటి కర్మ ఈ భౌతిక శరీరంలోనే తీర్చుకుంటాడా, లేకపోతే ఇతర శరీరాల్లో తీర్చుకుంటాడా? అంతనా క్వశ్చన్? రైట్. ఇక్కడ యుగాల యొక్క ప్రస్తావన కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొంచెం యుగము అనేటటువంటిది యాక్చువల్ గా శ్వాసకి సంబంధించింది. యుగము, యుగ్మము, జంట, హంస, లేకపోతే శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. ఎవడైతే పొద్దున్న 1000 సార్లు, సాయంత్రం 1000 సార్లు, రాత్రి 1000 సార్లు శ్వాసను పీల్చుకోగలుగుతాడో వాడు బ్రహ్మ యొక్క స్థితికి వెళ్ళగలుగుతాడు. మనం ఇప్పుడు ఎన్నిసార్లు శ్వాస పీల్చుకుంటున్నాం? 21,600 సార్లు ఆర్ మోర్ దాన్ దట్. ఫస్ట్ ఉన్నవాడు అంతకంటే ఎక్కువ శ్వాస పీల్చుకుంటాడు. సహస్రయుగ పర్యంతం భగవద్గీత 8వ అధ్యాయంలో దీనికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. యుగము అనేటటువంటిది శ్వాసకు సంబంధించింది. శ్వాస దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మీ మనస్సు ఎడ్యుకేటెడ్ గా ఉందనుకోండి, బాధపడుతున్నారు అనుకోండి, మీ శ్వాస ఎక్కువ వేగంతో ఉంటుంది. మీరు శాంతంగా ఉన్నారనుకోండి, మీ శ్వాస తక్కువగా ఉంటుంది. కలియుగంలో తక్కువ పరిణామం ఉంది, సత్యయుగంలో దీనికంటే 4 రెట్ల పరిమాణం శ్వాసకు ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏ స్పీడ్ తో పీడిస్తున్నామో అంతకంటే 4 రెట్లు తక్కువ స్పీడ్ లో సత్యయుగంలో పీడిస్తాం. పాయింట్ అర్థమైందా? శ్వాస గురించి అంటే మీరు సత్యవిధానికి వెళ్ళాలి అంటే మీరు చేయవలసింది బయట యుగం మారక్కర్లే. నీ యొక్క స్పీడ్ నిమిషానికి ఇప్పుడు రఫ్ గా 16 సార్లు క్యాలిక్యులేషన్ కోసం చెప్తున్నాను, అది కరెక్ట్ సంఖ్య కాదు, మంచి మంచికి మారుతుంది. యావరేజ్ ఇట్స్ ఓకే, 16 అనుకుందాం మనం. 16 అనుకున్నప్పుడు నువ్వు సత్యయుగానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? అందులో 3/4 తగ్గించుకోవాలి. మీరు 3/4 తగ్గించుకోవాలంటే మీ శ్వాస ఎంత ఉండాలి? నిమిషానికి 4 బ్రెత్స్. ద్వాపరికంలోకి వెళ్ళాలంటే 5 బ్రెత్స్, తని డబుల్. త్రేతాయుగంలోకి వెళ్ళాలంటే 12 బ్రెత్స్, త్రేతాయుగం అంటే 3 రెట్లు. 4 రెట్లు అంటే కలియుగం. అదేందమ్మా అంచట? అంచట నువ్వు కలియుగంలో ఉన్నావా, త్రేతాయుగంలో ఉన్నావా, ద్వాపరయుగంలో ఉన్నావా, సత్యయుగంలో ఉన్నావా అన్నది నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది ఉదాహరణకి ఎడ్యుకేషన్ సిస్టమే కనుక చూస్తే 1వ క్లాస్ చదివేవాళ్ళు ఇప్పుడున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడున్నారు. యూనివర్సిటీకి వెళ్ళామనుకోండి, అక్కడ అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కనిపిస్తారు, మీకు అంతకంటే తక్కువ ఉండరు. స్టూడెంట్స్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లెవెల్ లో ఉంటారు యూనివర్సిటీలో. వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ రీసెర్చ్ గైడ్స్ కానీ ఐదర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ హైయర్ దాన్ దట్. అంతేకాదు మనం యూనివర్సిటీకి వెళ్ళామనుకోండి, మనకేమనిపిస్తుంది? అందరూ ఎంఎస్సీ, అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. డిగ్రీ కాలేజీకి వెళ్తే అందరూ బిఎస్సీ, ఇంటర్మీడియట్. కానీ ఇవంతా ఎక్కడున్నాయి? ఒకే టైం పీరియడ్. ఈ రోజే మీరు యూనివర్సిటీకి వెళ్ళొచ్చు ఏదో పని మీద, ఇంకో పని మీద డిగ్రీ కాలేజీకి వెళ్ళొచ్చు, ఇంకో పని మీద ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళొచ్చు, ఇంకో పని మీద హై స్కూల్కి వెళ్ళొచ్చు. అంతే, మీరు ఏ యుగానికైనా వెళ్ళవచ్చు. యుగం వరకు అర్థమైంది కదా. ఇంకా నరకం గురించి ఆలోచిద్దాం మనం. నరకం గురించి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ మనం ఇలా కూర్చుంటామా? నరకం గురించి మనం ఆలోచించినప్పుడు చిన్న ఉదాహరణ ఆలోచించండి. నరకం అంటే ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఒక వ్యక్తి పోలీసు నుంచి తప్పించుకుని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, అలాగ దొరుకుతుంది మన క్యాంప్ కనిపించింది వాడికి. భయపడుతూ పరిగెడుతున్నాడు, దాంతో వాళ్ళంటే ఏం చేయాలి వాడు? అలా పరిగెడుతూ ఉంటే కనిపించిపోతాను కదా అని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చాక కూర్చున్నాడు, స్థిరం వింటున్నాడు. ఈ లోపల పోలీస్ వాడు వచ్చాడు, వాడికి తెలియదు వీడు ఇక్కడ ఉన్నాడని. హీ డజంట్ నో దట్ హీస్ దేర్. వాడు ఏదో మామూలుగా ఏదో మాట్లాడుతున్నారు విందామని వచ్చాడు. మీరు చూశారు ఆ పోలీసు వాడిని చూశాడు. మానసిక స్థితిలో తేడాలు ఉంటాయి. ఉండవు, మీరు పోలీసు వాడిని చూసి ఏమంటారు? అమ్మో పోలీసు వాడు కూడా వచ్చాడు, మా గురువు గారు చాలా ఎఫెక్టివ్, అబ్బో మీరు ఆనందిస్తాడు. వాడు ఇంకా వాడు ఇంకా నేను ఏం చెప్తున్నాను ఏమిటో అసలు ఏమీ ఉండదు వాడు బుర్రకి, టెన్షన్. ఏంటమ్మా ఇంకే నరకం అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే నీ యొక్క యాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ నీ యొక్క యాక్షన్స్ కేవలం భౌతిక శరీరంతోనే నీకు బాధ వస్తోందా అక్కడ, లేకపోతే నీ మానసిక శరీరంతో బాధ వచ్చిందా? ఇందాక ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో వాడికి భౌతికంగా ఏం రాలే అసలు, వాడు తెలుసుకోలేదు పోలీసు వాడు, వాడికి సంఖ్యలు వేయలేదు, ఏమీ చేయలే, అసలు వాడికి తెలియదు అసలు. అంటే యాక్చువల్ గా నరకం అనేటటువంటిది నీకు ఒక పెద్ద అపోహ ఏంటి అంటే ఈ రోగాలు ఇవంతా కూడా శరీరానికి వచ్చాయని. శరీరానికి ఏం రావటం లేదు, మనస్సుకి రోగం వచ్చినట్టుగా శరీరానికి బాధలు వచ్చాయి. ఉదాహరణ అర్థమైందమ్మా? అంతే, మనకు ఉండేటటువంటి బాధలు ఇవంతా కూడా మనం మనస్సుని కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే అసలు బాధ తక్షణమే మాయమైపోతుంది. నరకం లేదు, ఏమి లేదమ్మా.
రెండోది ఏంటంటే మీరు అఖండ భారతదేశాన్ని మనం సగౌరవంగా మనం గౌరవించి చూడాలని మీరు అన్నారు. కానీ మన భారతదేశంలోనే మొన్న మధ్య జరిగిన సంఘటన మీకు తెలుసు, బాబ్రా మసీద్కి వెళ్ళి మన బీజేపీ వాళ్ళందరూ కూల్చేయడం అనేది జరిగింది. మనలో మనకి సక్సెస్ లేనప్పుడు బయట దేశాన్ని తీసుకొచ్చి మనం కలుపుకుని వాళ్ళని సక్సెస్ చూపించడం అనేది ఎంతవరకు సాధ్యం? మనలో మనకి నిర్మలత్వం లేదు, మన స్వార్థం కోసం వాళ్ళని బలిపెట్టేస్తున్నారు.
రెండు మూడు మిక్స్డ్ ప్రాబ్లం అమ్మా ఇదంతా కూడా. ప్రాబ్లం ఏంటి అంటే అసలు యాక్చువల్ గా మతం ఎందుకు, దాని మీద ఆధారపడింది ఈ ప్రాబ్లం అంతా కూడా. ఈ మతాలు యాక్చువల్ గా ఎందుకు వచ్చాయి అంటే, ఎందుకు ఉన్నాయి అంటే, ఈ మతాలు మనం ఎందుకు ఇంత కంట్రోల్ చేస్తున్నాయి అంటే, మతాలు మీరు ఏ లక్ష్యాన్ని చేరుకోవాలో ఆ లక్ష్యం వైపు మీకు వెళ్ళటానికి కావాల్సినటువంటి శక్తి ఇస్తుంది. దాట్ ఈజ్ అన్ ఐడియల్. భగవంతుడు అంటే ఏంటి, ఒక ఆదర్శ పురుషుడు కదా. మీ ఐడియల్ ఒకటి, ఇంకోటి ఐడియల్ ఇంకోటి. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వాడు ఐడియల్ ఏంటి అంటే, వాడు ఇంజనీరింగ్ పరీక్ష రాసి అందులో టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి. వాడికి ఐడియల్ ఉంటే తప్పలేదు కదా. మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి వాడు ఆ మెడికల్ సబ్జెక్ట్ తెలుసుకుని అందులో టాప్ ర్యాంక్కి వెళ్ళాలి, అందులో తప్పులేదు కదా. తప్పు ఎక్కడొస్తుంది అంటే, మెడికల్ కాలేజీ వాడు ఇంజనీరింగ్ చదువుతున్న వాడు కూడా నేను చదివిందే చదవమంటే తప్పు, చెప్పుకుంటారా. ఇంజనీరింగ్ చదువుతున్నవాడు మెడికల్ కాలేజీలో చదువుతున్నవాడిని కాదు బాబు నువ్వు మెడిసిన్ వదిలేసి ఇంజనీరింగ్ రా అంటే తప్పు కదా. కానీ మతాలలో ఆ మూర్ఖత్వం జరుగుతుంది. దాట్ ద పాయింట్. ఇక అర్థమైనా ఏం జరుగుతుందో, మతాలలో ఇది కన్వీనియన్స్ అని ఇలా మెడపి పక్కల్లే. మతాలలో ఆ లక్ష్యం మర్చిపోయాయి మనం. హిందువులు ఏ ఆదర్శం వైపు వెళ్లాలో వాళ్ళు ఆ దారికే వెళ్ళాలి, ముస్లింలు ఏ దారికి వెళ్లాలో వాళ్ళు ఆ లక్ష్యానికే వెళ్ళాలి, క్రిస్టియన్స్ ఏ దారికి వెళ్లాలో ఆ దారికే వెళ్ళాలి. ఇందాక ఇంజనీరింగ్ మెడిసిన్ అంటే మీకేం కన్ఫ్యూజన్ రాలే, చాలా కరెక్ట్ అండి. అసలు అలా అంటే తప్పండి, తప్పగా అలా అంటూ. మరి ఇక్కడ అది తప్పని ఎందుకు అనిపించటం లేదు అంటే, యూ జస్ట్ డోంట్ హ్యావ్ ఏ గోల్ ఇన్ రిలీజియన్. ప్రతి ఎడ్యుకేషన్ లోనూ ఒక లక్ష్యం ఉంటుంది. ఏంటి ఆ లక్ష్యం? మీ మనస్సు ఒక పర్టికులర్ యాంగిల్లో మౌల్డ్ అవుతుంది. ఇంజనీర్ మైండ్ ఒకలాగుంటుంది, మెడికల్ మైండ్ ఒకలాగుంటుంది, కెమిస్ట్రీ ఒకలాగుంటుంది, ఫిజిసిస్ట్ మైండ్ ఒకలాగా ఉంటుంది. ఒకలాగా ఉంటుందనే కాదు, అలా ఉండటానికి మౌల్డ్ చేయబడతాడు వాడు కదా. అలా ఉండటానికి మౌల్డ్ చేయవలసినటువంటి వ్యక్తి, నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుతాను అన్నాడు అనుకోండి, చదవటంలో తప్పు లేదు, కానీ వాడు ఫిజిసిస్ట్ కాడు అప్పుడు, ఇంకా వాడు కెమిస్ట్ అవుతాడు. ఈ మతాలన్నీ కూడా సోల్ యొక్క పరిణామ క్రమానికి గైడెన్స్ ఇవ్వడానికి ఏర్పడినటువంటి సంస్థలు, విద్యాలయాలు లాగే అవి దేవాలయాలు, దైవత్వాన్ని తీసుకెళ్లేదు. కానీ ఆ దైవత్వంలో నెరవుతున్నాయి. ఈ మతాలు ఎందుకున్నాయంటే, ఎడ్యుకేషన్ లో ఎలాగవుతాయి, ఇంజనీరింగ్ మెడిసిన్ రకరకాలైనటువంటి కోర్సులు ఉన్నాయో దైవత్వంలో కూడా కోర్సులు ఉన్నాయి. జువాలజీ చదివితే జువాలజీ ల్యాబొరేటరీ ఉంటుంది, ఆ ల్యాబొరేటరీలో ఉండేటటువంటి స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. కార్పెంటరీ అదంతా నేర్పేటటువంటి ఓ ఐటీ ఇన్స్టిట్యూట్ ఏదో ఉందో అక్కడ ఉండేటటువంటి పరికరాలు వేరుగా ఉంటాయి. మాస్క్ వేరుగా ఉంటుంది, చర్చ్ వేరుగా ఉంటుంది, దేవాలయం వేరుగా ఉంటుంది. ఎందుకు వేరుగా ఉంటుంది అంటే, దాని గోల్స్ వేరు. కానీ ఆ గోల్స్ అన్ని కూడా ఆత్మకు సంబంధించినవే తప్ప మైండ్కి సంబంధించింది కాదు. ఆత్మ గురించి మనకి ఏ అవగాహన లేకుండా దేహి తెలియనటువంటి వాళ్ళు ఈ సిక్కులు అనేటటువంటి మాటను ఉపయోగించుకుని చాలా గందరగోళం చేసుకుంటున్నారు. నేను ఈ మిషన్ ఆర్కేలో నేను చెప్పదలుచుకున్నది అదే, మతాలు ఆర్ ఏ టీచింగ్ సిస్టమ్. పరిణామ క్రమంలో నువ్వు అన్ని మతాల నుంచి ఎదగాలి, అన్ని మతాల నుంచి ఎదగాలి, అదే అర్థం చేసుకోండి పరిణామ క్రమము. అందుకు సీక్రెట్ డాక్ట్రిన్ చాలా జాగ్రత్తగా చదవండి అంటున్నా. కానీ సీక్రెట్ డాక్ట్రిన్ అంటే అదేదో ఒక విదేశీయులు ఇచ్చినటువంటి డాక్ట్రిన్ కాదు, అది మన పురాణాల్లో చెప్పిందే, ముఖ్యంగా మన విష్ణు పురాణాల్లో చెప్పిందే, తీసి రాసింది ఆవిడ. కానీ విష్ణు పురాణం చదివితే మనకి ఏమీ అర్థం కాదు. నేను చూసి విష్ణు పురాణం కొటేషన్స్ ఉంది కదా అని కొటేషన్ తీసి చూశాను, ఓ ముక్క అర్థం కాదు, ఆవిడ రాసింది అర్థమైంది. పాయింట్ అర్థమైంది కదా. అంటే ఆద్రి మస్జిద్ కూల్చేశారా, దేవాలయాన్ని కూల్చేశారా, ఇంజనీరింగ్ కాలేజీ కూల్చేశారు అనుకోండి, ఎవడైనా మెడికల్ స్టూడెంట్ వచ్చి మీరు వాడిని సర్వమూర్ఖుడు అంటారు. ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళందరూ కూడా ఇంకా ఇంజనీరింగ్ కాలేజీనే ఉండాలి, మెడికల్ కాలేజీ ఉండకూడదని మెడికల్ కాలేజీ కుల్పిస్తారు అనుకోండి, ఏమంటాం? మూర్ఖులేగా, ఇది మూర్ఖత్వమే. కానీ మూర్ఖత్వం ఇంత ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ముందు ఈ పరిణామ క్రమంలో సోల్ యొక్క పరిణామ క్రమం ముఖ్యమని, మీ భౌతిక శరీరం యొక్క సుఖాలు ఇంపార్టెంట్ కాదు అనే అవగాహన రావాలి. విద్యలో అవగాహన వచ్చేసింది మనకి, మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా ఎంత చేసినా కూడా చెప్పుకుంటాం. మనం మనిషి పుట్టిన దగ్గర నుంచి వాడికి 20 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చేంత వరకు నాయన నువ్వు చదువుకో అంటాం మనం, తిండి పెడతాం వాడికి, ఎంత ఖర్చు అయినా భరిస్తాం మనం, ఏదైనా చేస్తాం. వాడు పని ఏంటి అంటే వాడు ఎడ్యుకేషన్ పూర్తయినంత వరకు హీ నీడ్ నాట్ డూ ఎనీ అదర్ థింగ్. చదువుకో బాబు. దేవాలయాలలో ఉన్నటువంటి ఆ దివ్యత్వ విద్య ఇంకా ఇప్పుడు విద్యాలయాలలోనే మార్పు చెందాలి. ఆ దివ్యత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ మతాలన్నీ కూడా మనకు అవసరమే. ఇంజనీరింగ్ కాలేజీ ఉండాలా వద్దా, మెడికల్ కాలేజీ ఉండాలా వద్దా, సైన్స్ కాలేజెస్ ఉండాలా వద్దా, బైకెమిస్ట్రీ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలా వద్దా? మాస్క్లో ఉండాలి. కానీ మాస్క్లో ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? అక్కడ ఉన్నటువంటి కర్మకాండ నీ సోల్కి ఏ విధమైనటువంటి జ్ఞానం ఇస్తోంది? ఐ డోంట్ నో. అసలు ఎడ్యుకేషనే లేదుగా అక్కడ. నువ్వు కూర్చుని ఇలా ఇలా అంటున్నావా, లేకపోతే నువ్వు పూజ ఇలా ఇలా చేస్తున్నావా? దట్ యు థింక్ యాజ్ డివినిటీ. అది మొత్తం దట్ డివినిటీ కాదు, ఏమీ కాదు, ఇట్ ఇస్ చిన్నపిల్లల ఆటలు. మీరు నిజంగా అర్థం చేసుకుంటే అంతకంటే ఏం లేదు దేవాలయాల్లో మనం చేస్తాం. ఎటువంటి ఆన్సర్ వచ్చింది మీకు? గాడ్ ద ఆన్సర్. అంచేత ఈ దేవాలయాలు పూర్వకాలంలో ఎలా ఉపయోగించుకున్నామో దాన్ని నేర్చుకోవటానికి ఒక స్వాధ్యాయ క్లాసెస్ పరిణామ క్రమం గురించి తెలియాలి మీకు. అలాగే అదే ఇప్పుడు నేను ఈ గురు పూజా మహోత్సవాలలో చెప్తుంది, గురుసత్తా మహోత్సవాల్లో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బాబు ఈ విద్య మనం కనుక నేర్చుకుంటే ఈ సెక్యులరిజం అనేటటువంటి మాటకి విలువే లేదు అసలు. ప్లస్ ఇప్పుడున్నటువంటి ఈ కాలేజెస్ కరెక్ట్ గా కనుక పరిణామ క్రమాన్ని అర్థం చేసుకుంటే దేవాలయంలో నేర్చుకునేటటువంటి విద్య ఒక సంవత్సరంలో, మాస్కులో నేర్చుకోవాల్సినటువంటి విద్య ఒక సంవత్సరంలో, చర్చిలో నేర్చుకోవాల్సినటువంటి విద్య ఒక సంవత్సరంలో, జైనిజం అక్కడ నేర్చుకోవాల్సినటువంటి విద్య ఒక సంవత్సరంలో అలా నేర్చేసుకోవచ్చు. మీరు అన్ని యూనివర్సిటీలో చదువుకోవచ్చు. ఎంఏ ఇంగ్లీష్ చేయొచ్చు, ఎంఏ తెలుగు చేయొచ్చు, ఎంఏ సాంస్క్రిట్ చేయొచ్చు, చేయకూడదా? కానీ ఎంఏ పీహెచ్డీ చేస్తున్నప్పుడు నాకు ఎంఏ ఇంగ్లీష్ పేపర్ కావాలని ఎవడైనా అడిగాడు అనుకోండి, ఏమంటామని? సర్వమూర్ఖుడు అంటాం. అంతట ఈ మతాల మార్పిడి కానీ ఇవన్నీ కానీ అసలు అనవసరం. అసలు యూ నీడ్ నాట్ డూ ఇట్. ఎవడైనా ఏ మతాల్లో అయినా నేర్చుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ రివల్యూషన్ త్రూ లెర్నింగ్, కానీ తెలియాలిగా అసలు అక్కడ ఏం జరుగుతుందో, ఏం తెలుసు ఏం జరుగుతుందో అసలు అర్థమవుతుందా? అంతటా ఎంత అధో మానసిక స్థితిలో ఉందో ప్రస్తుతం ప్రపంచం. ఈ మానసిక స్థితి ఇలా కొనసాగించకూడదు అని ఇప్పుడు అర్థమైపోయింది కదా ఈ క్లాసుల్లో మనకి. మరి ఏం చేయగలం అనేది నిర్ణయించడానికే ఈ క్లాస్. ఓకే, జై గురుదేవ్. మైక్ మైక్
నమస్కారం. గురుదేవుల పాదపద్మములకు. ఇప్పుడు అక్కడ కలియుగంలో నిద్రపోవటాన్ని, ద్వాపర యుగంలో లేవటాన్ని, త్రేతాయుగంలో కూర్చోవటం అని, సత్యయుగంలో నడవటం అని చెప్పేసి ఉన్నారు. కొంచెం ఎలాబరేట్ చేయగలరా వాటి?
ఇందాకనే నేను మీకు చెప్పాను, శ్వాస మారుస్తే యుగాలు మారుతాయి. కలియుగంలో వచ్చినటువంటి డయాబెటీస్ మీరు సత్యయుగ ప్రవర్తన చేస్తే పోతుంది. ఎందుకుపోతుంది? డయాబెటీస్ కి డాక్టర్లు ఇచ్చే డోజ్ ఏంటి? నడు. బీపీకి డాక్టర్లు ఇచ్చే డోజ్ ఏంటి? నడు. అంతేనా? నడిస్తే ఏమవుతుంది? మీ శ్వాస మారుతుంది. మీ శ్వాస మారితే మీ రోగాలు పోతుంది. జిందల్లో, నేచర్ క్యూర్ హాస్పిటల్లో డయాబెటీస్ కు ఒక అద్భుతమైనటువంటి క్యూర్ చెప్పారు. రోజుకి 12 కిలోమీటర్లు కనుక నువ్వు నడుస్తే నీకు డయాబెటీస్ ఉండదు. 12 కిలోమీటర్లు నువ్వు ఫాస్ట్ గా నడిస్తే తొందరగా అయిపోతుంది. అంతా నడు కానీ 12 కిలోమీటర్లు నడవాలి. అంటే ఏమిటి ఇక్కడ నేను మీకు చెప్పింది, సత్యయుగము అంటే దృష్టికోణం మార్చుకోవడం. ఇవ్వాలంటే దృష్టి మారటమే. సత్యయుగంలో ఒక దృష్టికోణంతో జీవిస్తావు నువ్వు, దృష్టికోణం మారటం అంటే నీకు అర్థం కాకపోతే కోపంలో ఉన్నటువంటి వాడి దృష్టికోణం ఎలా ఉంటుంది లైఫ్ లో, వీణ్ణి కొట్టేయాలి వాడిని కొట్టేయాలి వీణ్ణి చంపేయాలని ఉంటుంది కదా. శాంతంగా ఉన్నవాడి దృష్టికోణం ఏముంటుంది, ప్రపంచం అంతా నాదేను అందరం కలిసి జీవిద్దామని ఉంటుంది. శ్వాస వేగం తగ్గితే శాంతిస్తాం కదా, శాంతిస్తే ఏమనిపిస్తుంది, అందరితో కలిసి ఉండాలనిపిస్తుంది. అది సత్యయుగం. మారటమే చాలా మార్పు అన్నది అర్థం అవుతుందా మీకు? దృష్టికోణం మారటం అంటే అర్థం ఏంటి? మీ దృష్టి కాదు, మీ కంటి యొక్క కర్మేంద్రియము కాళ్ళు. కొంచెం యోగ విద్య తెలిసినటువంటి వాళ్ళకి తెలుసు, కళ్ళు కాళ్ళు ఒకే చక్రం యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు. మణిపూరక చక్రం యొక్క జ్ఞానేంద్రియాలు కళ్ళు, కర్మేంద్రియాలు కాళ్ళు. అదొక జీవితంలో మీ దృష్టికోణం మారాలి అంటే ఏం చేయాలి? మీరు నడవాలి.
మన నిజమార్థి లక్ష్యాలు రోగరహిత జీవితము, ఆనందమయ ఉత్సాహభరిత జీవితము, అమరత్వ స్థితి. మన సంకల్ప పత్రాలను ఫిలప్ చేయడానికి నేను పీజీ కాలేజెస్ ని అడ్రస్ చేశాను. సోడియా పీజీ కాలేజ్, అవంతి పీజీ కాలేజ్, అన్ని దగ్గర కౌన్సిలింగ్ గా చెప్తూ పోయాను. జీవితం ఆసన ప్రాణాయామాలతో అన్ని చెప్తూ వెళ్ళాను. వాళ్ళ కోంకారం యొక్క స్థానిక టెంపరేచర్ చెప్తూ వెళ్ళాను. ఆ ఆసన ప్రాణాయామాలతో ఆ ఏజ్ లో ఎలా తీసుకుపోవచ్చు, దానివల్ల వాళ్ళ ఆనందమే ఉత్సాహభరిత జీవితం క్రియేట్ లైఫ్ ఎంతోజియాస్టిక్ ఎలా ఉండొచ్చు అని ఆ స్టూడెంట్స్ కి చెప్తూ వెళ్ళాను. అమరవ్యక్తి సిద్ధికి వచ్చేసరికి అంత కాన్ఫిడెన్స్ నాకు రాలేదు. అక్కడ అయితే సో ఓన్లీ దట్ ఆ ఇచ్చే మృత్యు అనేది వాళ్ళు సాధించగలరు, ఈ రెండు ఆబ్జెక్టివ్స్ తోటి అనుకొని చెప్పగలిగాను. కానీ ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు. కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ అమరత్వ స్థితి అని.
ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఈ మూడింటి మీదే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా ఎనీ ఇంటలెక్చువల్ పొలిటీషియన్స్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఆల్ ఇంటలెక్చువల్స్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే రోగరహితమైనటువంటి జీవితము, ముసలితనము లేనటువంటి జీవితము, మృత్యు లేనటువంటి జీవితము. ఇది మూడు ఫండమెంటల్ క్వశ్చన్స్. బుద్ధుడు కూడా ఈ మూడు ఫండమెంటల్ క్వశ్చన్సే ప్రాబ్లం అతనికి స్ట్రైక్ అయ్యేది. హాయిగా జీవిస్తున్నాడు తెలుసు కదా బుద్ధుడు కదా, అసలు కష్టాలు అవి కూడా ఏమీ తెలియకూడదు. ఇంతంటే ఏమైనా వాడి కష్టాలు అవి అర్థం అవుతాయి, వాడు సన్యాసి అయిపోతాడేమో అని వాడి తండ్రి అనుకున్నాడు. అక్కడ ఆవిడ తండ్రి చేసినటువంటి తప్పు, తల్లిదండ్రులు అందరూ అదే తప్పు చేస్తారు. వాడిని పుట్టిన అవి అలవాటు చేయించుకుంటే అసలు వాడు మనలాగే చచ్చేవాళ్ళని చూసేవాళ్ళని చూస్తే కూడా నేను చస్తున్నానా, నేను ఎందుకు చస్తున్నానా అనే ప్రశ్న వచ్చే లేదు కాదు. ఏం తప్పు చేశాడు? అసలు రోగం అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి, ముసలాళ్ళంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి, చనిపోవటం అంటే ఏంటో వినటువంటి పరిస్థితుల్లో పెంచాడు. ఆ స్టోరీ మీకు తెలుసు కదా. సరే, తన 16 ఏట వసంతోత్సవాలు జరుగుతున్నప్పుడు బయటకు వచ్చాడు. ప్రతిసారి చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. యువరాజు బయటకు వస్తున్నాడు అంటే ఎవరెవరు కనిపించకూడదు, యువరాజుకి రోగ డ్రస్సులు ఎవరు కనిపించకూడదు, ముసలాళ్ళు ఎవరు కనిపించకూడదు, అదే సావు గురించి మాట వినిపించకూడదు. ఆ రోజు కొంప మునిగింది. ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్, మనకి కమ్యూనికేషన్ గ్యాప్ చాలా అలవాటు కదా. అంతే మనకు అయితే చాలా తెలుసు కమ్యూనికేషన్ గ్యాప్. మొట్టమొదట ఒక రోగి కనిపించాడు. ఇమీడియట్ గా అతను అడిగాడు, హూ ఇస్ దిస్? రోగం అంటే ఏంటో పాపం తెలియదు. అంటే వాడు ఒక రోగి ప్రభు, ఖాళీ చేసి చెప్పాడు వాడు ఒక రోగి ప్రభు. ఇమీడియట్ గా నెక్స్ట్ క్వశ్చన్ ఏం వేస్తాడు అంటే, మరి నాకు కూడా రోగం వస్తుందా? గ్యారంటీగా వస్తుంది అని కొంచెం ముందుకు వెళ్ళాడు. ఒకసారి కనిపించాడు, కన్ఫ్యూజ్ అయిపోయాడు. అసలు ఈ ప్రాణం ఎవడన్నాడు? రోగి మనిషిని గుర్తుపెట్టగలిగాడు కానీ ముసలాన్ని మనిషిగా గుర్తుపెట్టలేదు. జీవుడు ఎవరు, ఈ ప్రాణి ఎవడు అని అడిగాడు. ఏమి లేదు ప్రభు, అందరికీ ఆ పరిస్థితి వస్తుంది, నాకు వస్తుందా? వస్తుంది. ఈ లోపల రామ్ రామ్ సప్తహే వెళ్తుంది ఊరేకింతో. వాట్ ఈస్ దిస్ అన్నది, వాట్ ఈస్ దిస్? ఏంటి చివరికి నీ గతి అదే నాయన? క్వశ్చన్ ఆఫ్ ఇయర్స్ ఓన్లీ అన్నది. ఇమీడియట్ గా అన్ని వదిలేసి ఈ మూడు క్వశ్చన్స్ కి ఆన్సర్ వెతుక్కోవటానికి వెళ్ళాడు. ఈ మూడు ప్రశ్నలకి ఆన్సర్ దొరికింది అది. బుద్ధుడు యొక్క కాన్సెప్ట్ అది ఏంటంటే, రోగరహితమైనటువంటి జీవితం జీవించవచ్చు, మృత్యువు లేనటువంటి జీవితం జీవించవచ్చు, ముసల్తనం లేనటువంటి జీవితం జీవించవచ్చు. మనం చాలా మంది అడుగుతూ ఉంటారు, మొదటి రెండు మనుషులు ఎందుకో చాలా ఈజీగా ఒప్పేసుకుంటారు, రోగరహితమైనటువంటి జీవితం జీవించవచ్చు అంటే ఒప్పేసుకుంటారు. ముసల్తనమైనటువంటి జీవితం జీవించవచ్చు అంటే అంత ఫండమెంటల్ కోరిక అందరికి, అంతటి ఒప్పుకుంటేనే బాగుంటుందిలే మనకి ఇక్కడ ఏదైనా ఒక, అది కూడా ఒప్పేసుకుంటారు. కానీ మృత్యువు లేనటువంటి జీవితం జీవించవచ్చు అంటే అసలు మనకి ఆ కాన్సెప్టే అర్థం కావటం లేదు. మీరు సైంటిఫిక్ గా ఆలోచిస్తే అది సంభవమే అని అనిపిస్తుందేమో ఆలోచించండి, ఈ లాజిక్ కాస్త ఆలోచించండి. మనిషి ఎగరటానికి ప్రయత్నం చేశాడు, మనిషి ఎగరటానికి ప్రయత్నం చేసినప్పుడు అసంభవం అన్నారు మనిషి. చాలా లాజికల్ చెప్పారు ఎందుకు ఎగరకూడదు వాడు. కానీ కొంతమంది మహామూర్ఖులు ఆ కాలంలో ఆ ప్రయత్నం కొనసాగిస్తూనే వచ్చారు. లియోనార్డో విన్సీ దగ్గర నుంచి రైట్ బ్రదర్స్ వరకు మనకి హిస్టారికల్ గా తెలుసు ప్రయత్నాలు, అంతకంటే ముందు కూడా జరిగి ఉంటాయి గ్యారంటీగా మనకి తెలుసు. కనీసం ఈ 300 సంవత్సరాలు బట్టి ఈ ప్రయత్నం జరుగుతుందని డావిన్సీ కోడ్ అని ఒక నావెల్ వచ్చింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చదవండి, అది సూపర్ గా క్లిక్ అయింది ఆ నవల. అందులో కృష్ణతత్వం గురించి చాలా అద్భుతంగా రాశాడు, మొత్తం డావిన్సీ కోడ్ కృష్ణతత్వం గురించి రాశాడు. అందులో రాసినటువంటి ప్రతి సంఘటన సత్యమే, అందులో రాయబడినటువంటి ప్రతి ఏరియా ఇప్పటికీ కూడా మీకు భౌతికంగా అల్లారా మీరు వెళ్లి చూడవచ్చు. కేవలము ఆ సత్యము సిద్ధాంతాలు, సత్యమైనటువంటి సిద్ధాంతాలు యాక్చువల్ గా భౌతికంగా ఈనాడు కూడా మనం చూడగలిగేటువంటి ఆ క్షేత్రాలతో ఒక కథలాగా అల్లాడు. ఆ సత్యాలన్నింటినీ కూడా ఒక కథలాగా ప్రజెంట్ చేశాడు. ఆ ప్రజెంట్ చేయటంలో ఎంత బాగా ప్రజెంట్ చేయగలిగాడు అంటే, డావిన్సీ టూర్స్ అని స్పెషల్ కన్సెషన్స్ తో ఏరోప్లేన్స్ రన్ అవుతున్నాయి ఆ ఏరియాస్లో, స్పెయిన్, ఈజిప్ట్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, నాలుగు కంట్రీస్ లో ఆ నోవెల్లో చెప్పబడినటువంటి సంఘటనలు వర్ణించబడినటువంటి ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒరిజినలే, నోవెల్లో ఉన్న వ్యక్తులు కల్పితాలు కానీ అందులో చెప్పబడినటువంటి విషయము కానీ అందులో చెప్పబడినటువంటి ఆ సిద్ధాంతాలు కానీ 100% కరెక్ట్. అందుకే ఇప్పుడు అక్కడికి ఆ క్షేత్రాలు చూడటానికి, కానీ టూర్స్ అన్ని దేని మీద వెళ్తున్నాయి? ఏరోప్లేన్ లో పెట్టారు. ఎందుకు నేను ఏరోప్లేన్ గురించి చెప్తా చెప్తాను, ఎందుకంటే మనం కృష్ణతత్వం అది కాస్త మీరు కరెక్ట్ మన ఈనాటి యొక్క మానసిక స్థితిలో అర్థం చేసుకోవాలంటే ఆ నవల మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఏరోప్లేన్ ఏరోప్లేన్ స్టార్ట్ అయినప్పుడు రైట్ బ్రదర్స్ ఆకాశంలో ఎంతసేపు ఉన్నారో తెలుసా మీకు? ఓన్లీ ఫర్ 2 మినిట్స్. అంటే 2 నిమిషాలు గాలిలో ఎగరగలిగారు వాళ్ళు యంత్రం సహాయంతో. అంతే 1902 నుంచి 1914 ఆ కాలం వచ్చేసరికి ఏరోప్లేన్స్ వచ్చేసాయి. ఇంత మనుషులు మీరు ఎంతసేపు అయినా ఆకాశంలో ఉండదు, ఆకాశంలో ఉంటారు అంతరిక్షంలో కూడా ఉండొచ్చు మీరు. అంటే ప్రిన్సిపల్ మీరు పట్టించుకోగలిగితే ఆ ప్రిన్సిపల్స్ కి 2 నిమిషాలు మాత్రమే టైం మీకు లభించినప్పటికీ కూడా గ్యారంటీ ఏంటి అంటే మీరు అనంత కాలం వరకు ఆకాశంలో ఉండవచ్చు. సైంటిఫిక్ గా ఇది ఫ్యాక్ట్ కదా. మోర్టాలిటీ రేట్ ఇండియాలో ఒకప్పుడు 40 ఇయర్స్, ఇప్పుడు 5 ఇయర్స్ పెరిగింది. ఇందాక నేను చెప్పిన లాజిక్ మీరు ఒప్పుకుంటే 2 నిమిషాలు ఆకాశంలో ఉండగలిగినప్పుడు మీరు అనంతకాలం ఆకాశంలో ఉండగలిగినప్పుడు మీ లాంజివిటీని మీరు 30 ఏళ్లు పెంచగలిగితే మీరు ఇమ్మోర్టల్ ఎందుకు కాలేరు? సైంటిఫికల్లీ పోగదు కదా, లాజిక్ అర్థమైంది కదా. కానీ మనకేమనిపిస్తోందంటే స్టిల్ ఆ సీక్రెట్స్ డిస్కవర్ చేయని, అవి డిస్కవర్ చేయి ఉన్నాయి, అందుకే దాని రీసెర్చ్ చేద్దాం, డిస్కవరీ అంటాం. అంటే ఇది చేసాం, సకాలేన మహత యోగం మిత్ర పరంతప, మళ్ళా మనం మళ్ళీ మొదటికి వచ్చిస్తూ ఉంటాం, ఒకటో క్లాస్కి మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాం అని చెప్పి ఈ మూడు కూడా మనిషి ఖచ్చితంగా సాధించగలిగినటువంటి లక్ష్యాలే. ఆరోగ్యాన్ని చాలా ఈజీగా మార్చుకోవచ్చు అని నేను మీకు చెప్తాను. సో నడకతోనే అనేక రోగాలు పోతాయి, మీకు అనేక రోగాలు పోతాయి కాదు, అసలు నడక ఎంత ఎక్కువ నడిస్తే అసలు అంత రోగాలు లేనటువంటి పరిస్థితి ఉంటుంది అని కూడా మీరు ఆలోచించుకోవచ్చు. ఇంకా నడక అనేది సత్యయోగం కనుక, కానీ ఇది చెప్పుకుంటే డిస్కషన్ కష్టం మనకి. కానీ పాయింట్ అర్థం ఏంటమ్మా, నువ్వు ఇలా వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు, ఇమ్మోర్టాలిటీ ఈజ్ అ ఫ్యాక్ట్. ఇంకాస్త మీరు చాలా ముందుకు వెళ్ళగలిగితే, ఇప్పుడు ఎలక్ట్రాన్ ఉందో లేదో మనకి తెలియదు కానీ సైంటిస్ట్ చెప్పుకుంటున్నాం కదా. అలాగే అమరత్వాన్ని పొందినటువంటి వ్యక్తుల్ని చూసినటువంటి వాళ్ళు, మేము వాళ్ళని చూసాము అంటే వాళ్ళ యొక్క జెన్యున్, వాళ్ళ యొక్క క్యారెక్టర్ మీద మనకి నమ్మకం ఉంటే వాళ్ళు అబద్ధాలు చెప్పరు అని. ఇప్పుడు సైంటిస్ట్ మీద మనకి ఎందుకు ఇంత నమ్మకం, వాళ్ళు అబద్ధం చెప్పారు, వాళ్ళు ప్రాక్టికల్ గా చేసి చూస్తే ఒప్పుకుంటారు, లేకపోతే ఒప్పుకోరు. అంతే తోడు ఎంత చిత్ర విచిత్రమైనటువంటి మాట విన్నా కూడా మనం ఒప్పేసుకుందాం. ఇవాళ పొద్దున్న ఒక ప్రశ్న ఆయన నన్ను ఏమడిగాడు అంటే, ఆవులతో మీరు మార్పు వస్తుంది ఆలోచన విధానంలో వాతావరణంలో ఎందుకు అంటే మేము నమ్మం అన్నది. కానీ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ అడవిలో కనుక టైగర్ పాపులేషన్ తగ్గితే వర్షాలు కురవు అన్నారు, అది ఒప్పిస్తుంటాడు. మీకు ఒప్పుకోవాలని ఉందా? కానీ ఎన్విరాన్మెంటలిస్ట్ చెప్పారన్నాను కదా, నేను నోరు ముసుకుని ఉంటున్నారు. ఇంకా యు ఆర్ నాట్ క్వశ్చనింగ్ ఇట్, ఎందుకంటే ఒక సైంటిస్ట్ చెప్పాడు కనుక. ఆధ్యాత్మికతను కూడా ఒక సైన్స్ లాగా మనం అవగాహన చేసుకోగలిగితే ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ సైన్స్, ద సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్. దాన్ని కనుక అవగాహన చేసుకోగలిగితే మన యోగులు చెప్పిందంతా కూడా ప్లస్ నా స్వయముగా ఒక ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఐ నో పర్సనల్లీ ఎ మ్యాన్ 20,000 ఇయర్స్, ఆయన వయసు 20,000 సంవత్సరాలు. ఎక్కడ ఏమిటి అని అడగండి, అది అంతే. అది ఇప్పుడు ఇందిరాగాంధీ నేను చూస్తాను అంటే, యూ థింక్ ఐఎమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఇందిరాగాంధీ? ఇంకైతే 20,000 సంవత్సరాల వ్యక్తిని నేను చూశాను అంటే ప్రాబబ్లీ హీ డజంట్ నో దట్ ఐ హావ్ సీన్ హిమ్. ఇంకైతే మీరు 20,000 సంవత్సరాల వ్యక్తిని చూశారు కనుక, ఓహో మాస్టర్ శంబాలాకి వెళ్ళిపోయారు, హిమాలయాస్కి వెళ్ళిపోయారు. కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో డార్జిలింగ్ లో మొన్న వెళ్ళినప్పుడు తారసపడ్డాడు అంతే. ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, శంబాలలో ద ప్లేస్ దమ్మ, ఇందాక శంబాల ఎనర్జీ అని చెప్పాను కదా, ఆ ప్లేస్ లో చిన్నకురాట ఆయన బాలుడుట, 20 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాడు, నాట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లవాడు అంతే. ఇంకా ఎంత వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంత వాళ్ళు ఉన్నారు. సో ఇమ్మోర్టాలిటీ ఈజ్ ద ఫ్యాక్ట్. బట్ వీఆర్ నాట్ ఇమ్మోర్టల్ బికాస్ మనస్సు దూషితమైపోయింది. ఇందాక చెప్పాం కదా, యూ వాంట్ టు డై బికాస్ యూ వాంట్ టు డై, రైట్? మీరు టైం చూసుకుంటున్నారా? నాకే అభ్యంతరం లేదమ్మా, యూ కెన్ గో ఆన్ ఆస్కింగ్ లైక్ దట్. కొంతమంది ఎవరైనా దోస్ హూ వాంట్ టు లీవ్ బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ వర్క్, మేము అనుకోవద్దు, బయలుదేరొచ్చు.
బస్సులు అవి ఉంటాయనో ఏదో వెళ్ళాలి అనుకుంటే కూర్చుంటాడు నేను కూర్చుంటాను ఏమంటాయి తరస్తలేదు ఓకే అమ్మా కానీ నేను చెప్పాలి కాదు ఐ షుడ్ గివ్ దట్ ఆఫర్ ఉంటా ఉంటే నాకేంటి అబ్జెక్షన్ మీరు అడుగుతూ ఉండండి నేను చెప్తూ ఉంటా
గురువుల పని మొన్నటి దాకా మామూలు ఒక 80 కిలోమీటర్స్ డ్రైవ్ లాగా వెళ్ళిపోతా ఉంది నాకు నా కెపబిలిటీ నా కెపాసిటీ ఎంత ఎంత అవుతుందో స్పీడ్ తోటి వెళ్ళగలుగుతుంది నిన్న 3 రోజుల నుంచి కొంచెం టైట్ రోప్ వాకింగ్ లాగా ఉంది ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ విన్నాను బుద్ధుడు బ్రదర్ ఒక పక్షి కోసం బుద్ధుడితో ఫైటింగ్ చేసి దాని కార్మిక్ లింక్ చాలా పెద్ద మహత్వం బుద్ధుడు చేయబోయే గొప్ప కార్యక్రమం అడ్డుపడింది బికాస్ ఆఫ్ దట్ కార్మిక్ లింక్ ఇప్పుడు ఏ చెయ్యాలన్నా అది చెయ్యాలి గురువుల పని కోసం దాన్ని హౌస్ కానీ ఇబ్బంది ఒకప్పుడు నా పిల్లలు లేదు హౌస్ నథింగ్ డాక్ లేడు కలీగ్ లేడు నథింగ్ నా సార్ ప్రింట్ ఏమన్నా ప్రింట్ అవన్నీ అంటే టెన్నింగ్ కాస్ట్ అవసరమైతే మాట్లాడుకొని వెళ్ళిపోతాం అంటాం ఇప్పుడు పిల్లల బాధ్యత కానీ దిస్ ఇస్ ఎ జనరిక్ క్వశ్చన్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా మందికి ఇది వద్దా దాని బ్యాలెన్సింగ్ ఇప్పుడు బుద్ధుడు లాంటి వాడికి అది జరిగినప్పుడు మామూలుగా మన ఈ లెవెల్లో అది ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది
అతని క్వశ్చన్ ఏంటి అంటే గురువుల యొక్క పని ముఖ్యము గురువుల యొక్క పని చేయదలుచుకున్నప్పుడు ఎలాంటి అవరోధాలు వచ్చినా కూడా నేను పట్టించుకోను భార్య దగ్గర నుంచి కానీ ఇంట్లో పరిస్థితుల దగ్గర నుంచి కానీ దాని గురించి కానీ మాస్టర్ చేయమన్నారు కనుక చేసేస్తున్నాను కానీ ఇలా చేయటంలో కార్మికల్ గా రేపు థ్యాంక్స్ టు గాయత్రి ఇంత చిన్న గాయత్రి ఎందుకు ఏదైనా ఇంకోళ్ళకి అడ్డు తగిలేవో ఏమవుతావు ఇంకా అడ్డంకులు వస్తాయి కదా అదనకు వచ్చాను అంతట నా పిల్లల్ని కానీ వాళ్ళని కానీ నేను పట్టించుకోకుండా నేను ముందుకు వెళ్తే బుద్ధుడికి ఎలాగవుతే ఆయన చేయవలసినటువంటి ఒక బహత్తమైనటువంటి ప్రణాళికలు ఆయన చేసినటువంటి ఒక సంఘటన అడ్డు తగిలి చాలా మందికి ఈ క్వశ్చన్ కొంచెం ఇంకాస్త క్లియర్ గా ఏంటంటే జడ్డు కృష్ణమూర్తి గురించి జరిగిన సంఘటన అసలు యాక్చువల్ గా ఇది డౌట్ అక్కడ ప్రవేశపెట్టాను నేనే ప్రవేశపెట్టానేమో అని నాకు అనుమానం కూడా ఏంటంటే ఆ సంఘటన యాక్చువల్ గా జరిగినటువంటి సంఘటన బుద్ధిజంలో ఒక కాన్సెప్ట్ ఉంది బుద్ధుడు మళ్ళీ మైత్రేయుడుగా ఇంకొకసారి వస్తాడు అని మొత్తం థియోసాఫికల్ సొసైటీ ఆ మైత్రేయుని అవతారం కొరకు చేసినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క సాధన అంటే థియోసఫీ యొక్క అసలు ఉద్దేశం ఏంటి అంటే ఆ మైత్రేయుని మళ్ళీ కిందకి తీసుకురావడం అంటే ఆ వరల్డ్ టీచర్ మళ్ళీ ఆ జగద్గురువు కనుక కిందకు వచ్చేస్తే ఇన్ని మతాలు ఇవంతా కూడా అర్థం లేదు ఒక లైన్ లో పడిపోతుంది అనుకుంటే బుద్ధికృష్ణమే కాదు ఆయనతో పాటు ఇంకో 4 ఎన్నుకున్నారు వాళ్ళు మొత్తం ఆ జగద్గురు స్థాయి బుద్ధికృష్ణమూర్తిని మాత్రం వాళ్ళు ఎన్నుకోలేదు 5 ఎన్నుకున్నారు 5 ఎన్నుకున్నారు మైత్రేయుడి యొక్క అవతరణకి అంటేనే అర్థం ఏంటనమాట దే న్యూ ఒక మనిషి ద్వారా అది జరుగుతుందో జరగదో మనకి తెలియదు అని అంతేగా లాజిక్ అర్థం అవుతుందా లాజిక్ ఫాలో మహాభారతంలో కూడా ఒకవేళ అర్జునుడే కనుక నేను యుద్ధం చేయను అని యుద్ధం మానేసి ఉంటే ఇంకో 4 రెడీగా ఉన్నారట ఉంటారు అర్జునుడు ప్రెస్ తీసుకోవటానికి లక్కీ ఫర్ అర్జున డెఫినెట్ రన్ అవే లేకపోతే మహాభారత యుద్ధం జరిగేది రిజల్ట్ అదే వచ్చేది కానీ ఏం చెప్పామంటే ఇలా ఒక పిరికివాడు వచ్చాడు వాడు సారిపోయాడు వాడు అసలు వీడు వచ్చాడు యుద్ధం జరిగింది సరే రిజల్ట్ ఫాలో అది అర్థమవుతుందా అదే లాజిక్ వాళ్ళకి అంతట 5 ఎన్నుకున్నారు వాళ్ళు మైత్రేయుని యొక్క అవతారానికి అంటే గురువు యొక్క ప్రణాళికలో లేటెస్ట్ మార్పు తీసుకురావడానికి. అందులో నలుగురు అసలు స్ట్రెస్ స్ట్రెయిన్ భరించలేకపోయారు. అప్పుడు ఎవరు మీనన్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు అప్పుడు వీకెండ్ ఆయన కూడా ఒకడు సెలెక్ట్ చేసుకోబడినటువంటి వ్యక్తుల్లో ఆయన అది వదిలేసి పాలిటిక్స్ లో గెలిచేది. జ్యోతికృష్ణమూర్తి కంటిన్యూడ్ స్విట్జర్లాండ్ లో కరెక్ట్ ఇయర్ తెలియదు కానీ ఐ థింక్ ఇట్ కోయిన్సైడ్స్ విత్ ద సిడ్నీ డే ఆఫ్ అరవింద్ సమ్ నియర్ అబౌట్ దట్ రీసెర్చ్ చేయాలని. కనీసం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. స్విట్జర్లాండ్ లో మీటింగ్ పెట్టుకున్నారు థియోసాఫిస్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకుని ఇంకా అనౌన్స్ చేయాలి ఫ్రమ్ దిస్ మూమెంట్ ఐఎమ్ నాట్ జ్యోతికృష్ణమూర్తి అండ్ గివింగ్ అవే మై బాడీ అండ్ ఆల్ మై వెహికల్స్. వెహికల్స్ అంటే ఏంటి? ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఏంటి ఇంకా బౌద్ధిక వెహికల్, ఆనందం, ఈ ఐదు వెహికల్స్ని కూడా నేను లార్డ్ మైత్రేయకి ఇచ్చిస్తున్నాను అని. అట్ దట్ మూమెంట్ దట్ హ్యాపెండ్, ప్రమాదం జరిగింది. ఏం జరిగింది? మైత్రేయుడు బుద్ధుడుగా ఉన్నప్పుడు దేవదత్తుడు అని అతని కజిన్ బ్రదర్ ఒకతను ఉండేవాడు. ఆ కజిన్ బ్రదర్ ఒక పావురాన్ని కొట్టాడు. ఈయన గారు ఆ పావురాన్ని రక్షించాడు. అది ఖర్చు పెట్టుకున్నాడు దేవదత్తుడు. నా పనికి నువ్వు అడ్డు తగులుతావా అని. ఇన్ని వేల సంవత్సరాలలో ఆ లాస్ట్ మినిట్ లో మైత్రేయుడు ఎంటర్ అయితే ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ప్రపంచం యొక్క చరిత్రలో ఇష్టపడ్డ హీ డినైడ్ దట్ దేర్ ఆర్ నో గురువు. నువ్వు మీ అంతటి మీరే ఉండాలి, గురువు లేడు, ఎవడూ లేడు. ఆ బాధ జ్యోతికృష్ణమూర్తి జీవితాంతం ఉండిపోయింది. అంచేత ఆయన ఎప్పుడు ఫియర్లెస్నెస్ గురించి మాట్లాడేవాడు. అంచేత ఆ ఫియర్ వల్ల ఆపర్చునిటీ అతను పోగొట్టుకున్నాడు. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ద ఫియర్ స్టాప్స్ యూ. ద ఫియర్ దట్ ఇది చేస్తే ఏమవుతుందని ఫియర్ వల్ల కదా పడ్డాడు. ఆ ఫియర్ ఎప్పుడు నిన్ను ఆపుతోంది? దట్స్ ద పాయింట్. That's the answer. So what should you do? జడ్డు కృష్ణమూర్తి పక్కకి తిరిగిపోతే అంటే ఆ యాక్సిడెంట్ చేయకపోవటానికి కారణం ఏంటి? ఫియర్. ఫియర్ ఆఫ్ అంతే కదా జరిగింది. ఇప్పుడు నేను భార్యను పక్కన పెట్టి అది పక్కన పెట్టి గురువు యొక్క పని చేస్తే నాకు ఆ అడ్డంకి వస్తుందేమో అన్న ఫియరేగా నీకు ఇప్పుడు అడ్డు తగులుతోంది. ఆ ఫియరే అతన్ని కొంప ముంచింది. మీరు ఆ ఫియర్ ఉంచుకోవద్దు. ఫియర్ జయ గురుదేవ్.
జటయోగంలోనూ కుండలి యోగం చేస్తూ ఉంటాం మనం.
జటయోగం కూడా ఉందమ్మా. నువ్వు జటయోగం అంటున్నావు హఠయోగం?
జటయోగం గురించి.
జట ఓకే.
చేస్తున్నప్పుడు ఒక్కొక్కప్పుడు ఆత్మానంద యోగం పంచుతూ ఉంటాము. ఒక్కొక్కప్పుడు విపరీతమైన ఏడుపు వస్తూ ఉంటుంది. అది కంట్రోల్ చేయడం అనేది
కంట్రోల్ చేసుకోవద్దమ్మా. ఎంత మీరు సాధన చేస్తున్నప్పుడు హృదయం నుంచి ఆవేదనలు బయటకు వస్తే లెట్ ఇట్ కమ్ అవుట్. ఒకటి ఫేమస్ ఎగ్జాంపుల్ అంతేనా? ఎవరేమనుకుంటారో కూడా మీరు అనుకోవాల్సిన పని లేదమ్మా. పెద్ద ఎమోషన్ కమ్ అవుట్.
అది విపరీతంగా తరంగాలు తరంగాలు తినచ్చి అందరినీ డిస్టర్బ్ చేసేస్తుంది.
చేయగలిగేదేమి?
దీంతో పళ్ళకి తోపన ఇన్సూరెన్స్ వెళ్ళిపోతే బాగుండన్న పరిస్థితికి వచ్చింది.
ఆఫీస్ అవసరం అదే అనేవారుగా పుచ్చిపోయాడని మనం. అందుకే నేనేమంటానంటే మనం నమ్మినటువంటి దారి మీరు ముందుకు వెళ్తావేనమ్మా. అక్కడ ఇవన్నీ వస్తాయి. ఇంకా అది మనం ఏం చేయలేము. సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎన్ని గంటలు కూడా వస్తాయి. వాళ్ళు సైంటిస్ట్ లైఫ్ ఇస్తే చదవండి. చాలా మంది సైంటిస్ట్ ఇప్పటికీ కూడా అని చెప్తారు సైకాలజిస్ట్. ఆల్ జీనియసెస్ ఆర్ మ్యాడ్ అంటారు.
మన దేవుడికి తెలియలేదు మేఘం మంచిదో. నేనేం చెప్తున్నాను మీకు, మీరు సాధన చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి అనుభూతులు వచ్చినా కూడా లెట్ ఇట్ కమ్. అదేంటంటే అది ఇతరులకి హర్ట్ చేసేది అయితే మాత్రం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ వీడు ఏడుస్తున్నాడు కనుక వీడు ఆడవకూడదు అనుకుంటే మాత్రం ఎలా అర్థమైంది కదా, మీరు ఇతరుల మీద రాళ్ళు చూడటం, వాళ్ళ వస్తువులు బదలుకొట్టడం ఏదో చేస్తారు తప్పు. కానీ మీలోంచి ఆ ఆవేదన వచ్చి కళ్ళమట్టు నీళ్లు కారుతున్నాయి అనుకోండి, కేటలు పెట్టాలనిపించింది అనుకోండి, డూ ఇట్, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఇప్పుడున్నటువంటి బాడీ మెకానిజం లో అవి అనవసరము. కంటి కంట్రోల్ సైంటిఫిక్ గా కనుక మనం ఆధ్యాత్మిక విద్యను మిల్లిమిల్లిగా డెవలప్ చేసుకోగలిగితే ఎమోషనల్స్ కూడా కంట్రోల్డ్ గా డెవలప్ చేసుకోవచ్చు మనం, అదే యోగము. ఆన్
చేసుకోండి. శ్రీకృష్ణుడు సర్వస్వామిని చంద్రస్సులో గాయత్రిని అని నేను చెప్పాను. శ్రీకృష్ణుడు జ్ఞానవంతులు కూర్చొని అమ్మను పూజించారని చెప్తారు. ఇక్కడ సర్వస్వం ఏం చెప్పి మళ్ళీ ఇంకా అమ్మను పూజించారంటే
సైంటిస్ట్ ఈ ఆపరేటస్ నేనే కనిపెట్టాను అన్నాడు. కనిపెట్టాక సైంటిస్ట్ ఆపరేటస్ ఉపయోగిస్తాడా ఉపయోగించడా? మరి వాడే కనిపెట్టినోడా యంత్రాన్ని ఉపయోగించుకోవడం ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నా. అర్థమైందా? ప్రకృతి అంటే శక్తి, అమ్మ ఎవరు? ప్రకృతి. కృష్ణుడెవడు? ప్రకృతిని ఉపయోగించుకునేటటువంటి సైంటిస్ట్. ఎవరిని ఉపయోగించుకోవాలి ఆయన? పాపం ప్రకృతినేగా. అవునమ్మా, ఆ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచే వచ్చింది. సైంటిస్ట్ నుంచే కదమ్మా యంత్రం వచ్చింది. యంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? సైంటిస్ట్ నుంచే వచ్చింది. మరి ఆ యంత్రాన్ని ఉపయోగించుకుంటున్నాడుగా. అలాగే ప్రకృతి ఆయన నుంచే వచ్చింది, ప్రకృతిని ఉపయోగించి మ్యాజికల్ అంతా చేసుకుంటున్నాడు. ధ్యానము అనేటటువంటిది కళ్ళు మూసి కూర్చోవటం కాదు అని అర్థం చేసుకోండి. ధ్యానము ఈజ్ ద మోస్ట్ క్రియేటివ్ ప్రాసెస్. రేపు ఈ ధ్యానమే నేను ఉపయోగించకపోతున్నాను, కొంతమంది అంటే టాపిక్ వచ్చి కొంచెం డైవర్ట్ చేస్తున్నాను నేను. యూఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ఆన్సర్? ఇది వినండి. ఇది ఇప్పుడు అరవింద యొక్క గురుదేవుల యొక్క కాన్సెప్ట్ ని ఒక తపస్సుగా రూపొందించడానికి కొంతమంది పేర్లిచ్చారు, చాలా సంతోషం. కానీ మీరు వచ్చే ముందు 6 అవర్స్ కంటిన్యూస్ గా కానీ మార్నింగ్ 3 అవర్స్ ఈవినింగ్ 3 అవర్స్ కానీ మీరు శ్వాసను గమనించుకుంటూ కూర్చోగలిగేటువంటి స్థితి రావాలి మీకు. అప్పుడే అది మీరు చేసుకోగలుగుతారు. అందులో తపస్సు చేస్తాం మాస్టర్ అని మీరు ఇలా వచ్చేసి కూర్చుంటే కుదరదు. చేయదలుచుకున్న వాళ్ళు మార్నింగ్ 4 to 7, ఈవినింగ్ 4 to 7 ఇస్ పాసిబుల్. మీరు ప్రాక్టీస్ చేసుకోండి, స్థిరంగా కదలకుండా. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, దాన్ని మీరు గమనిస్తూ ఉండండి. యాక్చువల్ గా ఇది విపాసన యొక్క ఒక మోడిఫైడ్ ఫామ్. మనం అంతా చేసే అందరూ పిచ్చిగా చేసేదాన్ని మనం ప్రాక్టికల్ గా చేస్తాం. కానీ అది చేసిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేను చెప్తాను. నేను ఎలా ఉపయోగించుకోవాలి, ఆ ఉపయోగించుకోవటం అనేది మనం తర్వాత ఆలోచిద్దాం. అతని ప్రశ్నకు వెళ్దాం. ఇప్పుడు మీరు ఆ పేర్లు ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలో అర్థమైంది కదా. 1 మంత్ ఎంతో నాతో ఉండదలుచుకున్న వాళ్ళు మీరు మార్నింగ్ 4 to 7, ఈవినింగ్ 4 to 7, 3 అవర్స్ కూర్చోవలసి వస్తుంది. మీరు ఏం చేస్తూ ఉండాలి? శ్వాసను గమనిస్తూ ఉండాలి. మీరు అంటే మార్నింగ్ 4 o'clock కూర్చోండి. ఆయన గారు కూర్చున్నారు కదా, చూసుకుని కళ్ళు మూసుకుని, అందుకని గుర్తొచ్చింది నాకు. కళ్ళు మూసి కూర్చుంటారు, శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది. అది 4 hours 3 hours మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మొదట్లో మీకు కష్టం అనిపిస్తుంది కానీ జస్ట్ మై వర్డ్ ఫర్ ఇట్, 10-15 రోజుల్లో మీరు చేసేసుకోగలుగుతారు. అది కేవలం కావాల్సింది ఏంటంటే కూర్చుంటాను అనే తపన వచ్చేస్తే కూర్చోగలదు, ఎంతసేపు అయినా కూర్చోగలదు. మొదటి 15-20 మినిట్స్